సో ఇప్పుడు నేను ఎప్పుడైనా క్లాస్ చెప్తున్నప్పుడు నాకు ముఖ్యంగా నేను నా అంతర్వాణి ముఖ్యంగా పరమాత్మ వచ్చి నా లోపల చెప్తుంటాడు. ఆయన చెప్పిన జ్ఞానాన్ని ఆచరణ చేసి ఇంత బ్యూటిఫుల్ ఒక కాన్సెప్ట్ కనుక్కున్నాను. ఆ కాన్సెప్ట్ మీకు ఇవాళ రేపట్లో సాధ్యమైనంత వరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో ఈ మధ్యలో నాకు నా లోపల నుంచి వచ్చిన పరమాత్మ నాకు ఏం చెప్పాడంటే, అరే వీళ్ళందరికీ ధర్మాన్ని బోధించు అన్నాడు. ధర్మం అంతా అధర్మంలో ఉన్నారు, ధర్మాన్ని బోధించు, ఆ ధర్మం గురించి చెప్పు. ఆ ధర్మం అంటే ఏంటో, ఎవరు పడితే వాళ్ళు నేను ధర్మంలో ఉన్నా, నేను ధర్మాత్ముని ధర్మాత్ముని అనుకుంటున్నారు. అసలు యాక్చువల్గా ధర్మం అంటే ఏంటి, ఈ ధర్మం గురించి టోటల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని చెప్పాడు. సో ఇప్పుడు మీకు స్టార్టింగ్లో కొద్దిగా ధర్మం అంటే ఏంటో చెప్తాను మీకు, ఓకేనా? సో ధర్మం అంటే ఏంటి, మీరు ధర్మపరులా అధర్మపరులా? అందరూ అధర్మపరులు. ఇదేం సార్ ఎలా మాట్లాడుతున్నారు? ఆగండి 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 ఆగండి. సో ఆమె ఏమంటుంది, ధ్యానం చేస్తున్నాం కాబట్టి ధర్మం అని అంటారు. కానీ అంతవరకు ఈయన ఏం చెప్పాడు, ఆగండి ఆగండి, వినండి 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 ఆగండి. ఆయన చెప్పింది కరెక్టే, మీరు చెప్పింది కూడా తప్పే. ఆగండి నేను చెప్తా ప్రతిదానికి, ఇద్దరిది తప్పే. ఎందుకంటే ధర్మం అంటే ఏంటో మీకు తెలుసుకోవాలి. ధ్యానం చేస్తే ధర్మం కాదు, ఓకేనా? ధర్మం అంటే డెఫినేషన్ పరమాత్మ వేరే ఇచ్చాడు, సో ముందు తెలుసుకోండి. సో మీరందరూ ఏమంటున్నారు, ఈమె మనం ధర్మ అందరూ అధర్మ పరులని ఆయన అన్నాడు. కొందరు ధర్మపరులం మేము అన్నాడు, అవునా? రైట్. సో మీరు ధర్మపరుల అధర్మపరుల మరి ప్రూఫ్ కావాలి కదా మనకు. సో ధర్మం నిజంగా మీరు ధర్మపరులు అయితే ధర్మానికి ఒక డెఫినేషన్ ఉంది. ఏంటది, ధర్మో రక్షతి రక్షిత. అంటే ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనం కాపాడుతుంది. సో ధర్మం, మీరు ఇప్పుడు ఆరోగ్యంగా హాయిగా ఉన్నారా, ఆనందంగా ఉన్నారా, ఎగిరి గంతులు వేస్తున్నారా, మిమ్మల్ని ధర్మం కాపాడుతుందా? ఏం కష్టాలు లేవా? లేవా? 100%. ఏది వచ్చినా తగ్గించుకోగలుగుతారా? ఏ సమస్య వచ్చినా శారీరక మానసికంగా? ఈమె ఒక్కతే అంటుంది, ఎవరు అన్నట్లే అన్నమాట. ఆమె ఒక్కతే అంటుంది, మరి అందరూ అనట్లేదు ఎందుకు అంటే, మీరు అందరూ అధర్మపరులా? ధర్మో రక్షతి రక్షిత అన్నప్పుడు మీరు ధర్మంలోనే ఉంటే ఇలా ఇంత కన్ఫ్యూజన్ అక్కడ వచ్చి కూర్చుంటారా? అక్కడ కూర్చునే వాళ్ళు నాకు తెలిసి అందరు అధర్మరులే. ధర్మాత్మ నిజంగా ధర్మంలో ఉన్నవాడు తెలుసుకున్నవాడైతే ఇక్కడ కూర్చొని క్లాసులు చెప్తాడు 10 మందికి. సో ధర్మం అంటే ఏంటో ముందు తెలుసుకోవాలి ముఖ్యంగా మీరు. సో ధర్మో రక్షతి రక్షిత అన్నప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఇది చాలా డీపర్ సబ్జెక్టు, మీకు కుగపలు రావచ్చు అయినా పర్లేదు వినండి. సపోజ్ గోమాత, గోవులను రక్షించడం ధర్మమా అధర్మమా? నాదంతా కొత్తగా ఉంటుంది, అంత ఈజీ క్వశ్చన్ అడగలేదు ఏది కూడా. అంత ఈజీ క్వశ్చన్ అడగడానికి ఇది ఎవరైనా చెప్తారు ధర్మం అని వెంటనే అంటారు నాకు తెలుసు. అందుకే గో అనకుండా గోమాత అని కూడా అన్నాను, అవునా? సో గోమాతను రక్షించడం ధర్మమా ధర్మమా? ధర్మమేనా? ఒప్పుకుంటారా? జీవిని రక్షించడం ధర్మము, శివాజ్ఞలేంది? మరొక ఒక ఒకడు ఒక జీ ఒక ఆవుని చంపుతున్నాడు అంటే ఎవడిచ్చాడు ఆజ్ఞ? మా శివాజ్ఞ నేను జీవేదని కుట్టినప్పుడు నువ్వు ధర్మం చేస్తున్నావా ధర్మం చేస్తున్నావా? ఏమి చేయట్లేదు, అంతా శివుడు ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది. శివుడే చెప్తే చేస్తున్నారు. మీరు ధర్మపరులా ధర్మపరులా సంబంధమే లేదు అసలు, శివుడే చెప్తే చేస్తున్నారు. అంత మీరు విధవలు, ఆయన కీలి బొమ్మలు, ఆయన ఏది ఆడిస్తాడు ఆడుతున్నారు, అవునా? మరి శివుడే ఆజ్ఞయిస్తున్నాడు అండి ఆవుని చంపాలని, అంటే శివుడే ధర్మపరుడా? ఇంతకు ధర్మం అంటే ఏంటి? ధర్మో రక్షతి రక్షిత. ఏంటి, ఏం జరిగిందో తెలుసా మీకు ఈ మధ్యలో? ఒక 10 ఏళ్ల క్రితమో ఏమైంది, ఇందిరాగాంధీ ఉన్న టైంలో, ఇందిరాగాంధీ తెలుసుగా, ఇందిరాగాంధీ ఉన్న టైంలో ఆమె ఓడిపోయే సిచ్యువేషన్ లాగుంది. సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇందిరాగాంధీ ఏం చేసింది, నాలాంటి ఏదో గురువు దగ్గరికి వెళ్ళింది. ఆ గురువు దగ్గరికి వెళ్తే ఆ గురువు ఎందుకు వెళ్ళిందంటే, ఓడిపోయేలాగున్నానండి, మీ ఆశీర్వాదం నాకు కావాలి, మీరు ఆశీర్వాదం ఇస్తే నేను డెఫినెట్గా గెలుస్తాను అని అంటే సరే అన్నారు.
ఆ గురువు ఏం చేశాడు? ఊరుకుండా ఉండొచ్చుగా, ఏం ఆశించకుండా పనిచేయాలని కృష్ణుడు చెప్పాడుగా, కానీ మన బుద్ధి అది కాదు, ఆశించే బుద్ధి. పెద్ద ఫేమస్ గురువే మళ్ళీ ఆయన. ఆయన ఏమన్నాడు తెలుసా? ఎస్, నేను నీకు నా శక్తిని అంతా ధారపోస్తాను, గెలిచేలా చేస్తాను. కానీ గెలిచాక ఏం చేయాలన్నాడు తెలుసా? గోవధను నిలిపివేయాలి, నిషేధించాలి ఇండియాలో అని. ఇది కరెక్టా తప్ప? గో నిషేధం చేయడం ధర్మమా ధర్మమా? మీకున్న నాలెడ్జ్ ప్రకారం ధర్మమేగా. ఎస్ఆర్ నో రైట్? సో ఏమైంది, ఏమా మొత్తానికి ఏం జరిగింది ఏంటో? మొత్తానికి ఇందిరాగాంధీ గెలిచింది. గెలిచాక ఏం జరిగింది? గెలిచాక ఏం జరిగింది? అయిపోయా, గెలిచాక గురువులు ఎక్కడు, దేవుడు ఎక్కడు? ఎవడు చచ్చిపోయిన తర్వాత మర్చిపోయింది, మర్చిపోయింది అన్నారా? మర్చిపోయింది, ఇక పట్టించుకొని పట్టించుకోలేదు, ఆ గురువు దగ్గరికే పోలేదు. ఓ రెండేళ్లు చూశాడు గురువు, చూశాక వెళ్ళి అడిగాడు, ఏంటమ్మా నాకు వాగ్దానం చేసావు గోవధను ఎందుకు నిర్మూలించట్లేదంటే నేను చేయను పోవాలను అనగానే వాడి కోపం వచ్చి ధర్నా చేశాడు. ఎక్కడ? ఢిల్లీలో ధర్నా చేస్తే ఏం జరిగిందో తెలుసా? ఫైరింగ్ చేయించింది. ఎంతమంది చచ్చిపోయారు సన్యాసులు? 50 మంది వరకు చనిపోయారు. ఎగ్జాంపుల్ నాకు గుర్తులేదు, ఎంతో కొంతమంది చచ్చిపోయారు, 10, 20, 1 సరే 50 మంది చచ్చిపోయారు అనుకుందాం. మరి గోరక్షణ ధర్మమా అధర్మమా? మరి 50 మంది ఎందుకు చనిపోయారు? వాట్సాప్లో ఏం పెట్టారంటే దాంట్లో ఆమె గోరని చంపించింది కదా, అందుకే ఆ టైంలోనే, అది ఏదో రోజట, ఆ టైంలోనే రాజీవ్ గాంధీ చచ్చిపోయాడు, ఇందిరాగాంధీ చచ్చిపోతున్నారు, అందరు చచ్చిపోతున్నారు వాళ్ళు, ఆ గోవు యొక్క శాపం ఏదో తగిలి ఉంటుంది అని. సరే ఆమె శాపం ఆమె పాపం అది వేరే సంగతి, ఈ సన్యాసులు ఎందుకు చచ్చిపోయినారు అంటున్నాను నేను. ధర్మం ఎందుకు కాపాడలేదు? ఎందుకు కాపాడలేదు ధర్మం? ధర్మం కోసం పోరినప్పుడు ధర్మం కాపాడాలి కదా. 50 మంది సన్యాసులు ఎందుకు చనిపోయారు? గోరక్షణలో ఉన్నారు, ఈ ధర్మమా అధర్మమా? వాళ్ళ అధర్మంగా నువ్వు చేసే ధర్మమైన పని కదా అక్కడ గోరక్షించడము, మరి ఎందుకు చనిపోయారు? మరి అంటే గోరక్షణ నిజంగా చేసే ధర్మమే అయినప్పుడు మరి వీళ్ళు ఎందుకు చచ్చారు? అంటే గోలను రక్షించడం ధర్మమా అధర్మమా? ధర్మమైనప్పుడు రక్షించాలి కదా. కన్ఫ్యూజ్, మీరు అవుతున్నారా నేను అవుతున్నానా? సార్ ఏడు ఎటుపోయాడు, ఆ సార్ కనబడట్లేదు, ఉన్నారా ఇక్కడ? మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నా, ఆల్రెడీ స్టార్ట్ అయింది కన్ఫ్యూజన్, చూస్తా నన్ను కన్ఫ్యూజ్ చేస్తారా? నేనే చేసేస్తున్నానా? సో గోవులను రక్షించడం ధర్మమే అయినప్పుడు అంతమంది ఎందుకు చనిపోయారు? మళ్ళా పూర్వజన్మ అంటారు, ఎక్కడికి పోయినా ఇదే కర్మ తర్వాత. ఇంకెందుకంటే ధ్యానాలు పూజలు ఇవన్నీ చేసాడు, గోరు రక్షించాడు, ఏం చేసినా దరిద్రం ఇదే అన్నప్పుడు ఇంకెందుకు? ఇంకా ధర్మం నేను రక్షిస్తున్న స్టేట్మెంట్ రాంగ్ మరి అది, అవునా కదా? పూర్వజన్మ అన్నప్పుడు ఇక ధర్మం ఎందుకు? ఇక మధ్యలో ఈ పాదాలు ఎందుకు, ఈ ధ్యానాలు ఎందుకు? ప్రతిదానికి మీరు కర్మకర్మ అంటున్నారు. ఈ ధ్యానం చేస్తే ఎలా, ధర్మం చేస్తే ఎలా, గోరక్షణ చేస్తే ఎలా, ధ్యాన ప్రచారం చేస్తే ఎలా, ధ్యానం చేస్తే ఎలా, మళ్ళా మనకు దరిద్రం ఘటమైన కష్టాలు ఉంటూనే ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ అధర్మంలో ఉన్నారంటున్నాను నేను. ఇది ధర్మం కాదు, మీరు ఉండే మీ జీవించే విధానము టోటల్ గా ధర్మం వేరే ఉంది. అదే నాకు పరమాత్మ చెప్పమన్నాడు, అది చెప్పబోతున్నాను నేను. అర్థమైందా? గోరక్షణ చేయడం కూడా అధర్మమే అని చెప్తున్నాడు ఆయన. మీరు ఏది చేసినా అధర్మమే, కానీ మీరు ఏది చేసినా ధర్మం కూడా అవుతుంది ఎప్పుడు, అది తెలుసుకోవాలి. మీరు ఏది చేసినా ఎంత మంచి చేసినా అది అధర్మమే. మంచివాళ్ళు కష్టపడుతున్నారా సుఖపడుతున్నారా? మరి ధర్మంలో ఉన్నట్టే అధర్మంలో ఉన్నట్టే వాళ్ళు అధర్మము, అలాగే చెడ్డవాళ్ళు ఏ సుఖపడుతున్నారండి? ఏదో ఆస్తులు ఉన్నాయి కావచ్చు, అది కాదు, లోపల ఆనందం ఉందా? లేదు. కాబట్టి వాళ్ళు కూడా అధర్మంలో ఉన్నారు. సో మనం చూసేవాళ్ళందరూ కష్ట సుఖాల్లో ఉన్నారు, ఎవ్వరు హాయిగలేరు. సో కాబట్టి వీళ్ళందరూ ఎక్కడ ధర్మంలో ఉన్నారా అధర్మంలో ఉన్నారా? అధర్మంలో ఉన్నారు అందరూ, భూమి మీద కనబడుతున్న ఆల్మోస్ట్ అందరు కూడా. ఎంజాయ్ చేస్తుంటే అప్పుడు అది ధర్మంలో ఉన్నట్టు. మనం ధర్మాన్ని కాపాడాలి, ఎవరు ధర్మం వచ్చి కాపాడట్లేదంటే మనం అధర్మంలో ఉన్నాము. మరి ధర్మం అంటే ఏంటి? కానీ అదే దేవుడు ఏం చెప్పాడో, పరమాత్మ ఏం చెప్పాడో, నువ్వేం చేసావో నాకు అనవసరం రా, నువ్వు మంచి చేస్తున్నావో చెడు చేస్తున్నావో నాకు అనవసరము, కానీ ఒక్కటి చేస్తే నువ్వు ధర్మం అవుతుంది అన్నాడు. ఏంటది? ఇదే మళ్ళా దరిద్ర ధ్యానం అనుకుందాం. ధ్యానం ఎవడు పడితే వాడే చేసేస్తున్నాడు ఇవాళ, రేపు యోగా చేసేవాడు కూడా ఎక్సర్సైజ్ చేసి 10 నిమిషాలు ధ్యానం చేస్తున్నారు, అదే అయిపోయి. ఎవడు పడతాడు ధ్యాని? శ్వాస నిధ్యాస పెట్టంగా ధ్యాని కాదు అది. ధర్మంలో ఉండాలి, ఇప్పుడు అందరు చేసేస్తున్నారు కదండి టీవీలో చూసి, ఇక అందరు ధర్మంలో ఉన్నట్ట మరి ఎందుకు వస్తున్నాయి కష్టాలు? ధర్మంలో ఉన్నట్టు కాదు ధ్యానం చేస్తే. అసలు ధర్మం అంటే ఏంటో జ్ఞానం తెలుసుకోవాలి. ధ్యానం ద్వారా ముక్తి వస్తుందని చెప్పాడు పత్రి సారు. జ్ఞానం ద్వారా ముక్తి. మరి ధ్యానం చేస్తే ముక్తి ఎక్కడ వచ్చింది? దరిద్ర ధ్యానం జ్ఞానం రావాలి. అది ధ్యానం ద్వారా జ్ఞానం వచ్చిందా మరి చెక్ చేసుకోవాలి మీరు. ధ్యానం చేద్దాం నేను అనట్లే, ధ్యానం ద్వారా జ్ఞానాన్ని పొందారా లేదా? ధర్మం అంటే ఏంటో జ్ఞానం తెలుసా మీకు? ధర్మానికి సంబంధించిన జ్ఞానం మీకు ఉందా? లేదు అంటే అజ్ఞానం అలానే ఉంది, కేవలం ధ్యానమే చేస్తున్నారు. వేస్ట్ దేనికి మనకి రాదు. ధ్యానం చేసి లోపలికి వెళ్ళి ఆ గురువు దగ్గరికి వెళ్ళాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అంతమంది లోపల ఉన్నాను చెప్పాడు కదా పత్రి సారు. ఎక్కడ చేస్తున్నారు? ఎక్కడ ధర్మం ఉందని తెలుసుకుంటున్నారు? లేదు, లోపల అన్నీ ఉన్నాయి అందరూ తెలుసు, కానీ వెళ్తున్నామా మనం? వెళ్ళట్లేదు. ఏంటి? బికాజ్ మనం సాధన సరిగ్గా చేయట్లేదు, కేవలం శ్వాస మీద ధ్యాస పెడుతున్నాము, అది కాదు. మనం లోపల డాక్టర్ ఎక్కడున్నాడు, గురువు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు? ధర్మం అంటేనే దైవము, దైవం అంటేనే ధర్మము. ఆ దైవం ఎక్కడున్నాడు? ఆ దైవం దగ్గరికి వెళ్ళి అడగండి దైవ బుద్ధి ఏంటి, అవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకుంటే మీరు ధర్మం తెలుస్తుంది. ఓకేనా? సో కాబట్టి మీరు అంతా అధర్మంలో ఉన్నారు. మీరు ధర్మంలో ఎప్పుడున్నట్టో తెలుసా? మీరేం చేస్తున్నారు నాకు అనవసరం. మీరు మంచోళ్ళ చెడ్డలా? మీరందరూ ధర్మంలో ఉండవచ్చు. నువ్వు చెడు చేయి మంచి చేయి నాకు సంబంధం. నువ్వు చంపుతున్నావా ఏం చేస్తున్నావా నాకు సంబంధం లేదు. నువ్వేం చేసినా ధర్మం అవుతుంది. ఎప్పుడు నువ్వు ఏది చేసినా ధర్మం అవుతుందండి. మీరు మంచిగా చేయడం నాకు సంబంధం లేదు. మీరు ఏది చేసినా సర్వనాశనమే. ఎప్పుడు? ఒక్క ధ్యానం కాదు ఇక్కడ కాదు కావాల్సింది. ధ్యానం ఎవడు పడితే వాడు చేస్తున్నాడండి. ఇంకా 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 ఎవరు తోడు ఉండాలి మీకు? కృష్ణుడు పక్క నుండి యుద్ధం చేశాడు, అర్జునుడు కోట్ల మందిని చంపాడు, వాడికి పాపం అంటలే. కృష్ణుడు లేకుండా నువ్వు ఏది చేసినా దరిద్రమే. అంటే ఇక్కడ కృష్ణుడు అంటే నా ఉద్దేశం ఏంది? దైవం తోడుండి దైవమే మీరైపోయి, లేదా దైవం తోడుండి, కనీసం దైవం కాకుండా దైవం తోడుండి మీరు ఏదైనా చేయండి ధర్మమే. దైవం తోడు లేకుండా మీరు ఏది చేసినా అధర్మమే అయిపోతుంది. అది మంచి చేయి చేయడే, గోరక్షణ చేయి గోభక్షణ చేయాలి, అధర్మమే అది. అర్థమైందా లేదా? సో దైవం తోడున్నాడా లేదా అది చెక్ చేసుకోండి. మీకు చెప్తా చెప్తా చెప్తా, అది అక్కడికే వస్తున్నా. నాకు తెలుసు మీ డౌట్లు అన్నీ అవే. ధ్యానం తీసి పక్కన పెట్టలే, మళ్ళీ మీకు అర్థం కావట్లేదు ఇక్కడ. నేను ధ్యానం తీసి పక్కన పెట్టమని చెప్పలే, ఒక్క ధ్యానంతో సరిపోదు అంటున్నా. ధ్యానం చేద్దాం నేను చెప్పలే, ఒక్క ధ్యానం చేసే దైవం ద్వారా, ధ్యానం ద్వారా దైవం దగ్గర చేరాలి, అప్పుడు ధర్మం అయిపోతుంది. ఆ ధ్యానం ధర్మమే, అంతా ధర్మమే. కానీ ధ్యానం చేసి శ్వాస మీద ధ్యాస పెట్టి కళ్ళు తెరిచి వాడిని తిట్టు వీడిని తిట్టుడు దేవుడు సృష్టిని విమర్శించుకుంటూ కూర్చోడము, ఇది ధర్మం ఎట్లా అవుతుంది అంటున్నా? జ్ఞానం ఎక్కడ ఉంది ఇక్కడ? ఇప్పుడే రావునా? ఏం మారింది సృష్టిని ఎంత అర్థం చేసుకున్నావు? అవన్నీ చూసుకోకుండా దిక్కద ధ్యానం చేసుడు, రాగద్వేషాలు పెంచుకో, నేను గొప్ప అహంకారాలు పెంచుకుంటే ఇది ధర్మం అవుతుందా? పేరుకు ధ్యాని ధ్యాని అని చెప్పుకోవడం, అది కాదు నాకు కావాల్సింది. సో అందుకే నేను దైవం తోడు ఉన్నాడే లేదా అంటున్నాను. ధ్యానం చేసే లక్ష్యం ఏంటి? శ్వాస మీద ధ్యాస పెట్టే లక్ష్యము అల్టిమేట్ గా నేనే దేవుడిని తెలుసుకోవాలి కదా. నువ్వు దేవుడిని తెలుసుకున్నావా? సో నేను తెలుసుకుంటూ ఆ దైవ స్థితిలో ఉండి నువ్వు ఏదైనా చేయి, ధర్మమే. కొట్టినా ధర్మమే అది. పత్రి సార్ కొట్టట్లే, ధర్మమైందా లేదా? పత్రి సార్ కొట్టే ధర్మమా ధర్మమా? కొట్టడం ఎట్లా అయింది ధర్మము? అహం బ్రహ్మాస్మి నేనే దేవుడిని తెలుసుకొని కొడుతున్నాడు కాబట్టి. ఒక ఆవిడ నడుము ఇట్లా బట్టి ఇట్లా పిసికాడట పత్రి సార్, తప్ప ఉపాధి. తప్పవుపా? తప్పే కదా. అంటే మామూలు ఎవడని పడితే తంత పడుకొని తప్పేది, అవునా? మరి పత్రిసారి పడితే తప్పెందుకు కాదు అంటున్నాను. దైవంతు అదే పని. మామూలుడైతే వేసి కొడుతున్నారు, పత్రిసారి అయితే కొట్టించుకోవడానికి వెళ్తున్నారు ఆయన దగ్గరికి. వెళ్తున్నారు లేదా? మరి అదే కొట్టుడు అధర్మమా కాదా మామూలుగా అయితే? కానీ అదే కొట్టుడు పత్రిసారి కొడితే ధర్మం అవుతుంది. ఎందుకు? ఆయనే ముక్తి పొందినవాడు, యోగి జ్ఞాని కాబట్టి. తేడా అర్థమైంది లేదా క్లియర్ గా? సో ఆమె ఇట్లా నడుము ఇట్లా పట్టంగా ఏమైంది తెలుసా? క్యాన్సర్ గడ్డ మాయం లోపల ఉన్న క్యాన్సర్ గడ్డ. అర్థమైందా? సగమే చెప్పా, పూర్తి చెప్పలే. వచ్చిందా లేదా? మరి ఆయన చేయబెట్టు నా చేయబెట్టు తేడా లేదా? అందరు చేయబెట్టు, ఎవడు పడితే వాడి చేతులు పెట్టేస్తున్నారు ఇవాళ, రేపు నమ్మకండి అందరిని. అందుకే చెప్పినా ఏ పని చేసినా అది అధర్మం అవుతుంది. అన్ని రకాలు ఉంటారు, అది వేరే సంగతి నేను కాదనట్లే. ముందు మనం అర్థం కాని వాళ్ళు ఎట్లా కృష్ణునే తిట్టారు సార్, పత్రి సార్ వారికి పక్కనెట్టండి, కృష్ణుని తిట్టారు. ప్రతి వాళ్ళని తిట్టిన వాళ్ళు ఉంటారు, పొగిడిన వాళ్ళు ఉంటారు. సో మీరు ధ్యానంలోకి వచ్చారంటే పత్రి సార్ టాలెంట్ మీకు తెలుసా లేదా? కొట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారు లేదా? ఆయన కొడుతున్నాడు, టీవీలో కూడా చూసారు, మనం లైవ్ గా చూసాం. నా ముందే ఎంతమందిని కొట్టాడు నేను చూశాను. కానీ కొట్టే ఉద్దేశం ఏంది? సర్వనాశనం కావాలని కొడుతున్నాడా? మీ కర్మలు పోయి మిమ్మల్ని ఎదగాలని కొడుతున్నాడా? ఓ పిల్లవాడు మీ పిల్లవాడిని మీ కొడతారు తల్లిదండ్రులు, ఎందుకు కొడుతున్నారండి? అదే ఉద్దేశమా ప్రతిసారిది కాదా? మరి అది టీవీ నేను ఎవరికి అర్థం కాదు, అది వేరే సంగతి. మనకు అజ్ఞానంలో శత్రువులు ఉంటారు, అది కామనే. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పత్రిసారి మనం అనవసరంగా కొట్టట్లేదు, అక్కడ ఏదో అవసరం లే కొడుతున్నాడు. సో కాబట్టి అదే నడుం పట్టుకోవడం అధర్మము, అదే నడుం పట్టుకోవడము ధర్మం అయిందా లేదా? పత్రిసారి విషయంలో, అందరి విషయంలో కాదు. అంటే ఎవడు పడితే ఆడ పట్టేసుకోకండి, ఆ పని చేసి చేసి కొడతారు. కొట్టారా లేదా కాదు కాదు, ముందు నువ్వు ధర్మంలో ఉన్నావు అది చూసుకో, నువ్వు దైవంతో ఉన్నావా లేదా అది చూసుకో. అసలు దైవం అంటే ఏంటి, దైవంతో ఉండడం అంటే ఏంటి, ఇదంతా సబ్జెక్ట్ వస్తుంది ఈ రెండు రోజుల్లో. ఓకేనా? సో కాబట్టి మీరు ఏ పని చేసినా అధర్మమే, కానీ ఏ పని చేసినా నడుం పట్టేవా, చంపేవా, కొట్టేవా, ఏదా సంబంధం లేదు అక్కడ. దైవంతో నుండి చేసావా అప్పుడు అది ధర్మం అవుతుంది. అర్జునుడు కొన్ని వేల మందిని చంపాడు, కృష్ణుడు వేల మందిని చంపాడు, అది ధర్మమా అధర్మ యుద్ధమా? అది ధర్మమే. ఎందుకైందంటే పరమాత్మతో ఉండి పరమాత్మ ఆదేశానుసారం జరిగింది కాబట్టి అది. సో పత్రిసారి ఏదైతే చేస్తున్నాడో పరమాత్మ ఆదేశం కాదు, ఆయనే పరమాత్మ అని తెలుసుకున్నాడు. ఇంకేం కావాలి ఇంకా? అవును కదా, క్లియర్గా ఉందా లేదా? సో నేను చెప్పే స్టేట్మెంట్ లో తప్పుందా? సో దేవుడు తోడు లేకుండా నువ్వు ధ్యానం చేస్తున్నా, ఒక్క ధ్యానం లాభం లేదు. దేవుని దగ్గర చేరావా లేదా? దైవం తోడున్నాడు లేదా? దైవ స్థితిలో ఉన్నావా లేదా? ఆయన దగ్గర నుంచి మెసేజ్ తీసుకుంటున్నావా లేదా? అది తెలుసుకోండి. ధ్యానాలు గంట గంటలు చేస్తున్నావు, చాలా మంది నేను చూశాను, అడ్డమైన పనులు చేసేస్తున్నారు, అర్థమైన కష్టాలు ఉన్నాయి. నువ్వే దేవుడు అని తెలుసుకున్నాక ఈ కష్టాలు ఎందుకు ఉంటున్నాయి అంటున్నాను నేను. సో ఒక్క ధ్యానం సరిపోతుంది, ధ్యానం కుదరాలి, కరెక్ట్ గా శ్వాస మీద పెట్టగలగాలి, మన లోపలికి వెళ్ళాలి, తాటల స్టేజ్కి రావాలి, జ్ఞానం తెలుసుకోవాలి, తలరాత్రం చెప్పుకోవాలి, ఇదంతా ఉంది. ఎవడు పడితే వాడు ధ్యానం చేస్తున్నాయి, ధ్యానులం ధ్యానులం ధర్మం అంటే అది అహంకారం అవుతుంది, కానీ ధ్యానం కాదు, అది ధర్మం కాదు, అది అవునా కాదు నేను చెప్పేది. సో ధ్యానం అనే అహంకారం తీసేయండి ఫస్ట్. నేను ధ్యానులం ధర్మం అనకండి, ధ్యానులు ధర్మాత్మలు అవుతారు. నేను చంపితే కూడా ధర్మం అంటున్నాను, ఇక నడుం పట్టిన ధర్మం అంటున్నాను, ఇది ధ్యాన సంగతే. ఎవడు పడితే వాడిది ధర్మమే అవుతుంది. ఎప్పుడు మీ దైవం తోడు ఉన్నాడా లేదా? దైవం తోడు లేనంత వరకు అది అధర్మమే. ఆత్మస్థితి చేరుకొని ఆత్మ లేదా ఆత్మ చెప్పింది చేసినప్పుడు అప్పుడు కష్టసుఖాల్లో మీకు తోడు. ఏది చేసినా, ఏది చేసినా ధర్మమే. కానీ ఆత్మ ఏది పడతా చెప్తుందా అండి? ఎప్పుడు పడితే ఎవడు పడతామని చెప్పమని చెప్తుందా? బుద్ధి లేదనుకుంటున్నావా ఏంటి? అన్నీ ఉండి అన్ని తెలిసే ఎప్పుడు ఏది చేయాలో, లోక కళ్యాణంలో ఎప్పుడు ఏది అవసరమో అది చెప్తుంది. లోక కళ్యాణంలో అది అవసరం ఉంటేనే చంపమంటుంది, లేకుంటే చంపు అన్నదో. అర్థమైందా? మీరు అధర్మంలో ఉన్నట్టు కేవలం ధ్యానం చేస్తున్నా ధ్యానం చేస్తున్నా అంటే మీరు దైవంతో ఉన్నాడో లేదో అది నాకు కావాలి. ఎందుకంటే ధ్యానం యొక్క లక్షణమే, లక్ష్యం కూడా ఏంటి, లక్ష్యం ఏంటి, దైవం దగ్గర చేరడమే కాబట్టి. సో దైవం దగ్గర చేరి, దైవం దగ్గర చేరేంత వరకు నోరు మూసుకోండి, నేను అధర్మంలో ఉన్నాను ఒప్పుకోండి. ఎందుకంటే దైవం తోడు లేడు కదా మీకు, ఉన్నాడా లేడు? మీకు మీరు గురువులు అయ్యారా? మీకు మీరు దేవుళ్ళు అయ్యారా? మీకు మీరు డాక్టర్లు అయ్యారా? సో మీరు అధర్మంలో ఉన్నారు, మీ దైవం తోడలేడు మీకు. నీ లోపలే నీకు దైవం వచ్చి అని అని చెప్పాక దైవం తోడున్నాక తీరని సమస్య ఉంటుందా? సరే, సమస్య తీరకున్నా పరమాత్మ తోడున్నాక ఆనందంగా ఎగిరి గంతులు వేస్తాం. వేస్తారునో వేయమా? మరి మనం ఆ తోడు లేదు అంటే, మనం ఎగిరి గంతులు వేయట్లేదంటే మీరు టోటల్గా అధర్మంలో ఉన్నారు. సో ఇప్పుడు అంటే అర్థం, అధర్మం అంటే అర్థమైంది కదా. అధర్మం అంటే ఏంటి? దైవం తోడు లేకుండా మీరు ఏది చేసినా, ఎంత గొప్ప పని చేసినా అది అధర్మమే అవుతోంది. గో రక్షణ కూడా అధర్మమే అవుతోంది. అదే దైవ తోడుండి నువ్వు గోవులను భక్షించిన అధర్మమే అది. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే అర్థమైంది లేదు. సో కాబట్టి మీరందరూ ధర్మాత్ముల అధర్మాత్ముల మీరే నిర్ణయించుకోండి. నేను అడుగా నేను చెప్పను, మీకు తెలుసు మీరు ధర్మంలో ఉన్నారా అధర్మంలో ఉన్నారా. ఓకే, సో కాబట్టి మనకు దైవం తోడు కావాలి. దైవం తోడుంటేనే ధర్మము, దైవం తోడు లేకుండా మీరు ఏది చేసినా అధర్మం. ఓకేనా, క్లియర్గా ఉందా? సో దైవం తోడు రావాలి. సో ఇప్పుడు ధర్మం అంటే ఏంటి? దైవం తోడుగా ఉండడము. సో దైవం మీ తోటి తోడుగా ఉండాలంటే ఏం చేయాలి మీరు? శ్వాస మీద ధ్యాస పెట్టాలి. శ్వాస మీద ధ్యాస పెట్టి లోపలికి వెళ్ళాలి, వెళ్ళి ఆత్మ దగ్గరికి చేరాలి. మరి చేరాలంటే ఏం చేయాలి? ఆత్మ దగ్గర చేరాలంటే సాధన చేయడం అంటే ఏం చేయాలి? ఏం సాధన చేయాలి?
మళ్ళా మంచి ఆగండి, మీరు అప్పుడే నిర్ణయం తీసుకోవద్దు. దైవం చెప్పిన మార్గం అనండి, దరిద్రం మంచిని పట్టుకోకండి. పరమాత్మ మంచి చెప్పడు, అర్థమైందా? పరమాత్మ ఏం చెప్తాడో మనకు తెలియదు. కృష్ణుడికి అర్జునుడు ఏం చెప్పాడు? చంపమని కూడా చెప్పాడు. మంచి మార్గమా చంపడం? మామూలుగా చంపడం చెడు మార్గం, చెడే కదా. కానీ కృష్ణుడు ఏం చెప్పాడు? చంపురా అన్నాడు. అమ్మాయిని లేపకపోరా అన్నాడు. అన్నాడా? ఆడదాని కదా, వేషం వేయించాడు కదా, గృహన్నెల వేషం. అజ్ఞాతవాసం ఎన్నో చెప్తాడు, ఆయన మంచి కాదా, చెడు కూడా చేయమంటాడు. అక్కడ పరిస్థితిని బట్టి ఆయనకు మంచి చెడు లేవు, అదేంటో తర్వాత చెప్తాను అది. సో కాబట్టి మీరు దైవం దగ్గరికి చేరాలి. చేరాలంటే ఏం చేయాలి? సపోజ్ నేను ఇక్కడ ఉన్నాను, దైవం దగ్గర మీరు ఎప్పుడు ఉండాలా వద్దా? అవునండి, ఒక నుంచి ఆగా, ఇప్పుడే క్వశ్చన్లు అడగండి, మళ్ళీ తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పెడుకుందాం. ముందు నేను చెప్పేది అండి, మొత్తం మీకు క్లారిటీ ఇచ్చేసే వెళ్తాను నేను, ఓకేనా? తొందర పడకండి, మీ డౌట్స్ ఉంటే రాసుకోండి, డెఫినెట్గా నేను క్వశ్చన్ తీరుస్తాను. సో నేను చెప్పేది ఏంటంటే, మనము దైవం దగ్గర చేరాలి. దైవంతో ఎప్పుడు ఉండాలా, ఇలా అట్లా పోయి ఇట్లా రావాలా? ఎప్పుడు ఉండాలి. ఇంకా ఫైనల్గా మీరే దేవుళ్ళు అయిపోవాలి. అవునా కదా, మీ టార్గెట్ అదే కదా, ఫస్ట్ దైవం దగ్గర చేరడం, దైవం గురించి తెలుసుకోవడం, ఫైనల్గా దైవమే మీరైపోవాలి. ఎప్పుడు దైవం దగ్గర ఉండాలి, అల్టిమేట్గా ఆయనే మీరు, మీరే ఆయన, నేనే అంతా, అంతా నేనే అని తెలుసుకోవాలి. అవునా? సో దైవం దగ్గర ఫస్ట్ మీ లక్ష్యం ఏంటి? దైవమే మీరైపోవడం కాదు, దైవం దగ్గర చేరడం, చేరి ఆయనతో ఉండడం. సాధ్యమైనంత వరకు ఆయనతో గడపాలి. గడపాలంటే ఏం చేయాలి? ఆయనతో గడపాలంటే ఏం చేయాలి? ఆయనతో ఉండాలంటే ఏం చేయాలి? ఆయన దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి ఆయనతో ఉండాలి. ఉండాలంటే ఏం చేయాలి? ఆయనతో ఉండాలంటే అదే ఆత్మ అంటేనే దైవం. సో ఆత్మస్థితికి చేరాలి, అక్కడే ఉండాలంటే ఏం చేయాలి? ఎలా వెళ్ళడం? వెళ్ళడం దారి ఓకే, వెళ్ళి అక్కడ చేరి వెళ్ళి అక్కడ చేరుతాం ఆయన దగ్గరికి. ఆయనతోటి ఎప్పుడు ఉండాలంటే మనం ఉండలేకపోతున్నాం, వెంటనే బయటకు వచ్చేస్తున్నాం. శూన్యస్థితి ఓకే, రైట్. ఇంకా సో సపోజ్ ఉదాహరణకి నేను ఇక్కడికి వచ్చాను, మీ ఊర్లో ఉండాలనుకోండి. సపోజ్ ఈ మేడం ఇంట్లో ఉండాలి, నేను ఉండాలంటే ఏం చేయాలి? నేను పర్మిషన్ ఇవ్వాలి. ఓకే, ఇంకా ఆయన పర్మిషన్ ఎప్పుడు ఇస్తుంది నాకు? నాకు దైవం తోడు పక్కన పెట్టండి. అంటే ఇప్పుడు ఆమె దగ్గర నేను ఉండాలంటే ఏం చేయాలి? ఆమె మెంటాలిటీ, నా మెంటాలిటీ ట్యూన్ కావాలా వద్దా? ఆమెకు నేను నచ్చాలా వద్దా? ఆమె అన్నది ప్రతిసారి నేను కొట్టి తిట్టి ఏదో దరిద్రంగా బిహేవ్ చేశాను అనుకోండి, అప్పుడు ఆమె నన్ను ఉండమంటుందా, వెళ్ళమంటుందా? గెట్ అవుట్ అంటుంది. అవునా? పోరాపో అంటుంది. అవునా? సో ఆమె దగ్గర ఉండాలంటే నేనేం చేయాలి? మీ ఇంటికి వచ్చినా మీతో మీ ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలి? మీ ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, నలుగురికి నచ్చాలి. నచ్చకుంటే ఎవడు ఒకడికి నచ్చకున్నా ఈ నా కొడుకు ఎప్పుడు పోతాడా అని చూస్తారు. అవునా? సో కాబట్టి మీ అందరికీ నేను నచ్చేలాగా ఉంటే నన్ను ఉండమంటారు, లేకుంటే గెడౌట్ అంటారు. అవునా? సేమ్ అదే పరమాత్మ దగ్గరికి వెళ్ళంగానే పరమాత్మ కొద్దిసేపు ఉంచి ఉంచేసి గెడౌట్ అంటున్నాడు, లేదా మీరే అక్కడ ఉండలేకపోతున్నారు ఆయన స్థితిలో. దీనికి కారణం ఏంటి? అడ్జస్ట్ కాకూడదానికి కారణం ఏంటి? ఆయన బుద్ధి ఓ రకంగా ఉంది, మన బుద్ధి. ఆయన గుణాలు ఓ రకంగా ఉన్నాయి, మన గుణాలు ఓ రకంగా ఉన్నాయి. సో ఆయన మెంటాలిటీ ఓ రకంగా ఆలోచిస్తాడు, మన మెంటాలిటీ ఇంకో రకంగా ఆలోచిస్తున్నాము, అందుకే నచ్చట్లేదు. ఆయన శివాగ్ని లేని చీమైన కూడా శివుడు ఏం చేస్తాడు, అరే ఆవులను చంపడరా అని ఆజ్ఞయిస్తాడు. మీరు అక్కడే ఉంటారు, ఇదేంది మెంటల్ ఆవిడికేమో శివుడికి, అలా ఆవులను చంపమంటాడేంటి అని మీకు అనిపిస్తుందా లేదా? మరి ఆవులను చంపనేది శివుడేనా కాదు అల్టిమేట్గా? మన అందరిని ఆడించేది ఎవరు? భగవంతుడేగా. మరి ఈ సృష్టిలో చెడు జరుగుతుందా మంచి జరుగుతుందా? అన్ని జరుగుతుంది. వీటన్నిటిని నడిపించేది ఎవరు? భగవంతుడు. మరి భగవంతుడు ఎందుకు అలా ఇస్తున్నాడు అంటే, ఈ సృష్టిలో ఏ చెడు జరుగుతున్నా అంతా భగవంతుడేగా. మీరు అక్కడికి వెళ్ళంగానే ఆడిట్లో అరే వాళ్ళు చంపేయడరా అంటాడు, అట్లా ఇక్కడ రక్షించడరా వీళ్ళని అంటుంటాడు, అన్నీ చెప్తాడా లేదా? కొందరు రక్షించమంటున్నాడు, కొందరిని భక్షించమంటున్నాడు. మరి ఇది వింటే మీకు నా నచ్చుతుంది? ఆయనని చూస్తే మీకు శివుడికి మెంటలకేందీడు, మెంటల్ గాడీడు, అందరిని చంపమంటున్నాడు, ఆవులను కూడా చంపమంటున్నా కోపం వస్తుందా లేదా? ఆ పువ్వు ఏం చేస్తుందండి పాపం, పుట్టిన పువ్వు దాన్ని కూడా నాశనం చేస్తాడు సాయంత్రం కాగానే. దరిద్ర బుద్ధి. శివుడికి బుద్ధి లేదు కదా, ఉందా లేదా? మీ బుద్ధి ఆయనకు ఉందా? మీరందరినీ రక్షించాలనే ప్రయత్నం, దరిద్ర ప్రయత్నం. అవునా? కానీ శివుడు ఏం చేస్తాడు? భక్షిస్తాడు. లయకారకుడు ఎవరు? లయం చేసేది శివుడే కదా. మరి శివుడు ఏం చేస్తాడు? లయం చేస్తుంటాడు. మరి మీకు నచ్చుతుందా అక్కడ పువ్వును కనపడంగానే అరే అరే ద టైం అయిపోయింది పువ్వును నాశనం చేయరా అంటాడా లేదా? ప్రకృతికి చెప్తాడా లేదా? కానీ మీకు నచ్చుతుందా శివుడి మెంటాలిటీ? నచ్చుతుందా అండి?
సాధ్యమైన అందరినీ రక్షించాడు, మన బతుకంతా రక్షించడే. కానీ శివుడికి బతికేంది భక్షించడం అన్నారు. మరి బుద్ధి మీకు నచ్చుతుందా? ఇక్కడే ఉంది పరమాత్మ బుద్ధిని మీరు అర్థం చేసుకోవాలి. అసలు ఎందుకు సృష్టి స్థితి లయాలు ఎందుకు చేస్తున్నాడు? పరమాత్మనే సృష్టి చేస్తున్నాడు బ్రహ్మరూపంలో, పరమాత్మనే నడిపిస్తున్నాడు, పరమాత్మనే నాశనం చేస్తున్నాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో. అవునా కదా, తెలుసు కదా ఇదంతా మీ అందరికీ. సృష్టి స్థితి లయకారకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కదా. మరి బ్రహ్మనే సృష్టి చేస్తున్నాడు, విష్ణుమూర్తి నడిపిస్తున్నాడు, శివుడు లయం చేస్తున్నాడు. ఏ దేని లయం చేస్తున్నాడు? బ్రహ్మ ఏదైతే సృష్టి చేశాడో దాన్ని లయం చేస్తున్నాడు. మరి ఎందుకు ఇవన్నీ తెలుసుకోవాలా వద్దా? సో పరమాత్మ బుద్ధిని మీరు అర్థం చేసుకోవాలి, పరమాత్మతో ఉండాలి. పరమాత్మతో మీరు ఉండాలి అనుకుంటే మీరే పరమాత్మ కావాలంటే ఆయన గుణాలు మీ గుణాలు మ్యాచ్ కావాలి. కానీ మ్యాచ్ కావట్లే, మీ బుద్ధి ఒక రకంగా ఉంది, ఆయన బుద్ధి ఒక రకంగా ఉంది. ఉండుంటే మీ బుద్ధి ఆయన బుద్ధి కలిసి ఉంటే ఎప్పుడో మీరు పరమాత్మ అయిపోయేవాళ్ళు, గుణాతీతులు అయిపోయేవాళ్ళు. సో ఆయన గుణాలకు మన గుణాలకు చాలా తేడా ఉంది, టోటల్ డిఫరెన్స్ ఉంది. సో ఆ పరమాత్మ బుద్ధి ఏందో మనం తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ బుద్ధిని పెంచుకుంటేనే, ఆ బుద్ధిని ఆ దివ్యమైన గుణాలను పెంచుకుంటేనే మీరు దైవం దగ్గర చేరే అవకాశం ఉంది. సో దైవిక గుణాలను పెంచుకోవాలి. మీరు మనిషి గుణాలున్నాయి మీకు, మనిషి గుణాలు మీకు. మామూలు మనుషులుగా ఆలోచిస్తున్నారు తప్ప, పాపం పుణ్యం కర్మ తర్వాత ఈ దరిద్రం మాటలు మాట్లాడుతున్నారు తప్ప, పరమాత్మకు కర్మ ఉందా? ఉందా అండి? పాపం ఉందా? పుణ్యం ఉందా? మరి మీకు పాపుణ్యాలు ఉన్నాయిగా. పత్రికారికి పాపం ఉందా పుణ్యం ఉందా? ఒకప్పుడు మామూలు మనిషి మనలా ఉన్నాడు పాపుణ్యాలు అన్నాడా లేదా ఆయనే? ఆయన ఇప్పుడు పాప పుణ్యాలకు అతీతంగా చేరి కోరుతూనే ఉన్నాడు, ఇష్టం వచ్చినట్టు. అవునా? మరి పాపం అంటుతోంది ఆయనకు, మరి ఏంటి తేడా? ఆయనే దైవిక గుణాలను పెంచుకున్నాడు. మీరు దరిద్ర మానవుల గుణాలను పెంచి పోషిస్తున్నారు. పాపం పుణ్యం మంచి చెడు ఈ దరిద్ర బుద్ధి ఉందా లేదా మీకు? పాప పుణ్యాలు అంటున్నారా? అంటే మీరు దైవంతోడు లేనట్టే, మీకు దైవం వైపు అడుగులు వేయనట్టే, గుణాతీతులు కావట్లేదు మీరు. ఓకేనా? సో ఇప్పుడు మీరు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు దేవుడి బుద్ధి ఒక రకంగా ఉంది, మీ బుద్ధి ఒక రకంగా ఉంది. మీ బుద్ధి దైవ బుద్ధి ఇద్దరిది మ్యాచ్ కావట్లేదు, అందుకే దైవం దగ్గరికి మీకు అర్హత లభించట్లేదు వెళ్ళడానికి. సో మీరు దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే మీరు ఆయన బుద్ధిని అర్థం చేసుకోవాలి, ఆయన గుణాలను మీరు తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ గుణాలను పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. చేయాలా? కేవలం ధ్యానం చేసి మాకు దేవుడు తోడున్నాడు చచ్చినా ఉన్నాడు దేవుడు తోడు, మీ అహంకారం అని మాకు దేవుడు తోడున్నాడు అనుకుంటున్నారు మీరు. కానీ నిజంగా దేవుడు తోడు లేడు. ఉంటే ఏ కష్టానికైనా పరిష్కారం ఆయన ఇవ్వడా? ఆయన సాధ్యంగా అని ఉంటుందా? పేరుకు మేము ధ్యానంలో యోగులు వేదరా అంటే ప్రాబ్లం రాగండి ఇంకంటే ఆట దొరుకుతున్నారు. మీరు ఎట్లా దాటే దేవుళ్ళు అయ్యారండి? అంటే దేవుడు సాధ్యంగా రోగం ఉందా? ఉందా? మరి దేవుడు తోడున్నాడు అంటున్నారు కదా మీరు, ఉన్నప్పుడు ఎందుకు తగ్గించుకోలేకపోతున్నారు? అంటే మీకు దేవుడు తోడు లేడు, పిరికోళ్ళు, అంతర్ ప్రయాణం చేయట్లేదు. ఒప్పుకోవాలి, ఇట్లా మీ అహంకారం దిగినా పర్వాలేదు. కానీ ఉన్న విషయం తెలుసుకోవాలా వద్దా? మీరు నేను ఉన్న విషయం చెప్పడానికి వచ్చాను. నాకు కూడా కొన్ని తగ్గని ఉంటాయి, తగ్గని ఉంటే నేను అర్థం చేసుకుంటే ఓహో నేను ఇక్కడ మానవుడిగానే ఉన్నాను, నేను దైవానికి నాకు స్తుతి కావట్లేదు, ఆయన ఎలా ఆలోచిస్తున్నాడో నాకు తెలియట్లేదు అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. క్లియర్గా ఉందా లేదా? సో మీరు దైవిక గుణాలను పెంచుకోవాలి. ఏం గుణాలు పెంచుకోవాలి? కానీ మీకు మీకేం గుణాలు ఉన్నాయి ప్రస్తుతానికి? మానవులకు ఉండే గుణాలు. మానవుడు మామూలు మానవులు ఆలోచించినట్టు ఆలోచిస్తున్నారు, ఒక దైవం ఆలోచించినట్టు ఆలోచించట్లేదు. ఏంటి తేడా మానవుడికి దైవానికి? ఆయన ఎలా ఆలోచిస్తాడు, ఆయన బుద్ధి ఏంటి? అది మీకు చెప్తాను. వింటారా? కావాలద్దా? సో దైవం దగ్గర చేరాలంటే కేవలం ధ్యానం చేస్తే సరిపోదు. ధ్యానం చేస్తే కొన్ని రోజులు బాగానే హాయిగా ప్రశాంతంగా రోగాలు తగ్గుతాయి, దైవంతో ఉంటారు. కానీ తర్వాత మళ్ళా మన బుద్ధి మళ్ళా బయటకు వస్తుంది, దరిద్ర బుద్ధి వచ్చేసి మంచి చెడు పాప పుణ్యం అనే విభజన వచ్చేసి టోటల్గా అజ్ఞానంలో పడిపోతుంటాం. ఓకేనా? సో ఇక్కడ ధర్మం అంటే ఏంటి, దైవం అంటే ఏంటంటే, దైవము యొక్క గుణాలు ఏంటో తెలుసుకోవాలి. దైవం అంటే ఎవరు ఇక్కడ? పరమాత్మ, తెలుసు కదా. సో పరమాత్మ ఎలా ఉంటాడు? నిరాకారుడు, నిర్గుణుడు. అవునా? నిరాకార నిర్గుణ పరబ్రహ్మము, ఆయనకు రూపము లేదు, గుణము లేదు, రంగు లేదు, రుచి లేదు, స్వచ్ఛమైన వాడు, ప్యూర్, తెలుసు కదా ఇది. సో పరమాత్మ స్వచ్ఛమైన వాడు, మనము స్వచ్ఛ మలినమైన వాళ్ళము, స్వచ్ఛతకు మలినం అంతేగా. సో మీరందరూ మలినంలో ఉన్నారు, ఆయన స్వచ్ఛంలో ఉన్నాడు. ఏంటి స్వచ్ఛత మలినానికి తేడా, అది అర్థం చేసుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ ప్రపంచంలో ఇప్పటికి కూడా కొన్ని కోట్ల మంది స్వచ్ఛమైన వాళ్ళు ఉన్నారండి. ఎవరు వాళ్ళు చెప్పగలుగుతారా? ఏ యోగులు కుదరదు, వాళ్ళ గురించి మాట్లాడలేదు, వాళ్ళు కూడా ఇంకా స్వచ్ఛతలో లేరు. యోగా అని పేరు చెప్పుకుంటున్నారు తప్ప రియల్ స్వచ్ఛమైన వాళ్ళు చాలా తక్కువ మంది. సూపర్, చప్పట్లు కొట్టాలి సార్ చిన్నపిల్లలు, బుడ్డి పిల్లలు. ఇంకా 2-3 ఇయర్స్ అయిందంటే ఇప్పుడు అంతా వాళ్ళు మల్లెమైపోతున్నారు, కాలం కూడా నమ్మేలాగలేదు. బుడ్డి పిల్లలు చూడండి ఎంత ప్యూర్గా ఉంటారో, అది స్వచ్ఛత, అది పరమాత్మ స్థితి. కానీ పెద్దగా అయిపోయాక కామక్రోధ లోభ ఇవన్నీ వచ్చేస్తాయి ఇంకా. సో పిల్లల్లాగా మీరు స్వచ్ఛంగా ఉన్నారా? సో మీరంతా అంటే మంచి స్వచ్ఛమైందా కాదా? ఇక్కడ ఇక్కడ ఎంతమంది మంచివాడైనా చేయబట్టారు చేయలేబట్రా? మంచివాళ్ళేనా మీరు? ఏమంటావా? సరే మంచివాళ్ళు అనుకుందాం, మంచిగా ఆలోచిస్తున్నారు. ఓకే, మీరు మంచివాళ్ళు అనుకుందాం. మీ మెంటాలిటీ, పిల్లల మెంటాలిటీ ఒకటే రకంగా ఉందా? సో అంటే మంచి వేరే, స్వచ్ఛత వేరే, ఒప్పుకుంటారా? సో దైవం వేరే, మీరు వేరే, తేడా ఉందా లేదా? సో మంచి వేరే, చెడు వేరే, స్వచ్ఛత వేరే, ఇక్కడే కనబడుతోంది. మంచి చెడు ప్రపంచం తెలుసు, పెద్దవాళ్ళు ఇక్కడే కొందరు మంచి చెడు వాళ్ళు ఉండవచ్చు, కానీ మనం కాకుండా పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళది ప్యూర్గా ఉంది, ఉందా లేదా? సో మీకు పరమాత్మను అర్థం చేయించడానికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పరమాత్మ ఇక్కడే కనబడుతున్నాడు పిల్లల్లో, ఆ చిన్న చిన్న పిల్లల్లో. ఆ స్వచ్ఛత మన లోపల రావాలి, వస్తేనే మీరు పరమాత్మ స్థితిలో ఉన్నట్టు. ఉందా మీకు ఆ స్వచ్ఛత? ఉందా? సో లేదంటే తెచ్చుకోవాలి, అది వేరే. ప్రజెంట్ ఉందా? లేదంటే మీరు మంచిలో ఉన్నారు, ఈ దరిద్రం మంచిలో ఉన్నారు. ఈ దరిద్రం మంచి నుంచి ఎక్కడికి రావాలి? స్వచ్ఛతలోకి రావాలి. జీసస్ క్రైస్ట్ ఏం చెప్పాడు? అన్లెస్ యూ బికమ్ చైల్డ్ యూ కెనాట్ ఎంటర్ ఇన్ టూ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్నాడు. అంతే, దేవుడు రాజ్యాలకు ప్రవేశించాలంటే ఎలా కావాలి? మీరు చిన్నపిల్లల్లా కావాలి. ఉన్నారా చిన్నపిల్లల్లాగా? పాపము, పుణ్యము, గోహత్య, ఏది పిల్లలకు గోహత్య చేసా, అనుదేశా, ఉదేశా, ఏమి తెలియదు, ప్యూర్గా ఉంటారు వాళ్ళు. పాప పుణ్యాలు చేసాండి పిల్లలకు. మన బుద్ధి ఎలా ఉంది మరి? దరిద్ర బుద్ధి, అర్థమైందా? సో స్వచ్ఛతలో లేరు. స్వచ్ఛత అంటే ఏంటి? ఆ స్వచ్ఛత అంటే ఏంటి? అది ఎలా ఉంటుంది? ఆ గుణం ఏంటి? ఆ స్వచ్ఛతలోకి ఎలా చేరాలి? అదే మీకు చెప్పబోతున్నాను, అర్థమైందా? సో పరమాత్మ ఉన్నాడా లేదా? ఇప్పుడే కొన్ని కోట్ల మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ స్వచ్ఛంలో ఉన్నారు, కానీ మీలాగా మంచిగా లేరు. మంచి వేరే, స్వచ్ఛం వేరే, ఒప్పుకుంటారా? మంచి వేరే, స్వచ్ఛం వేరే. సో మీరు స్వచ్ఛతలోకి రావాలి మళ్ళీ. సో స్వచ్ఛతలోకి రావాలంటే పరమాత్మ అంటే ఎవరు? పరమాత్మ నిర్గుణుడు, నిరాకారుడు, నిర్గుణుడు. నిర్గుణుడు అంటే ఏంటి? ఏ గుణము లేనివాడు. ఇంకా గుణాలకు అతీతుడు. ఇంకా గుణరహితుడు అన్న గుణాతీతుడు, నిర్గుణుడు. ఓకే, ఇంకా ఇంకా అబ్బో సమదృష్టితో చూస్తాడు. ఓకే, ఆ సమదృష్టి దగ్గరికి వెళ్ళకండి, గుణాల వరకే వెళ్ళండి. గుణాల వరకే, నిరాకారం నిర్గుణం అయిపోయింది, గుణాతీతుడు అయిపోయింది. ఇంకా మళ్ళా స్వచ్ఛతలోకి రాదు, ఓన్లీ గుణం యాంగిల్లో మాట్లాడండి. పరమాత్మకి ఏ గుణం అధిగమించాడు? అతీతుడు అన్న ఒకటేనమ్మ, గుణాన్ని అధిగమించినాడు, అతీతుడు అన్న ఒకటే. మూడు గుణాలకు శివుడు త్రిశూలం పట్టుకుంటాడు. ఏమంటాడు ఆయన? మూడు గుణాలకు అధిపతి. ఎప్పుడైనా విన్నారా పేరు అధిపతి? సో మూడు గుణాలకైనా అధిపతి. అధిపతి అంటే ఏంటి? ఆయన చేతిలో మూడు గుణాలు ఉంటాయి. మరి మీరే గుణానికి అధిపతి? తమో గుణానిక. ఏం సార్ రాక్షసులా మీరు? ఓ జాగ్రత్త ఉండండి, తమో గుణానికట. మీరే గుణానికి అధిపతి? ఏ గుణం చెప్పు ఫస్ట్ ఒకటి చెప్తా. నేను చెప్తాను నువ్వు గుణానికి అధిపతో ఏందో. ఏ గుణానికి అధిపతి మీరు? వినవళ్ళే ఏమన్నారు? ఏదో ఒకటి చెప్పండి. రావాలని అంటే ఇప్పుడు ఎక్కడున్నారు? సత్వగుణం. సత్వగుణానికి అధిపత? సత్వగుణం ఉందా అంటే అధిపత? నీ చెప్పినట్టు ఉంటుందా సత్వగుణం? మీరే గుణానికి అధిపతి చెప్పండి ఏదో ఒకటి. ఏదో అన్నారు ఇంతకుముందు వినవళ్ళు. నేను ఏ గుణానికి అధిపతి? మనకు ఎన్ని గుణాలు ఉన్నాయి తెలుసా? ఏం గుణాలు అవి? సత్వరజస్తమగుణం, తమో గుణం, రజోగుణం. ఈ మూడు గుణాల్లో మీరు ఏ గుణానికి అధిపతి అంటున్నాను? సత్వగుణానికి అధిపతి. ఓబో నిజంగా అంటే సత్వగుణం మీ మాట ఏంటుందా మీరు చెప్పినట్టు? సత్వగుణం అంటే ఏంటో తెలుసా? ప్రశాంతంగా ఉన్నాడు, ఇట్లానే ప్రశాంతంగా ఉన్నాడు. ప్రశాంతంగా ఎప్పుడు ఉంటారా? గ్యారంటీ ఇస్తారా? అందరూ ఒక్కొక్కటి చేసి కొట్టండి ఆమె చూద్దాం ఎట్లా ఉంటుందా. నవ్వు తగ్గనే తగ్గద్దు, మళ్ళీ రివర్స్ కోపం రాదు మా మీద. చూద్దామా, ఏమైనా దగ్గర పెట్టుకోండి, సత్వగుణానికి అధిపతాట చూద్దామా. ఎవరు సార్ మీ పిల్లలు? ఇక ఎక్కడే సత్వగుణం వచ్చింది? నా తోడు పెట్టుకోవద్దు. నేను మీ ఇంట్లో మీ పిల్లల్ని అడుగుతా, మీ ఇంట్లో ఎవరున్నారని అడుగుతా, మా అమ్మ కోపం వచ్చిందని ఒక్కసారి అన్నారా? మీకు సత్వగుణం లేనట్టే. మీరు బ్యాలెన్స్ బ్యాలెన్స్గా ఉండాలి. సత్వగుణం అంటే ఎప్పుడు నవ్వుతూ ఉండడం. ఎగ్జాంపుల్ నాకు తెలియదమ్మా, నేను ఎందుకంటే ఇంటికి వస్తే కానీ నేను ఏది కూడా కన్ఫర్మ్ చేయను. నేను 6 నెలలు సాధన చేస్తే వారు వీరు వీరు వారైతారన్నట్టు. సో కాబట్టి నేను చూస్తే కానీ అమ్మా. సో కాబట్టి మీరు సత్వగుణానికి అధిపతి అంటే నేను నమ్మను. నేను వచ్చి చూసి అప్పుడు ఫైనల్ చేస్తా. కావచ్చు ఉండవచ్చు ఆమె సత్వగుణానికి అధిపతి కావచ్చు, కానీ నేను నా మాత్రం నమ్మను. అక్కడ వచ్చి చూస్తా. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళని అడితే ఇప్పుడే చెప్తారు, ఏ మా అమ్మ దీంట్లో కోపం, ఏ విషయంలో కోపం వస్తుందో. ఒక 10 నిమిషాలు మాట్లాడితే మీ చరిత్ర అర్థమైపోతుంది. ఒక పని చేస్తాను, అయిపోయింది మీ పని ఒకటి, ఇక మీ కోపం ఎక్కడ రాదో చూస్తానండి. సో కాబట్టి సత్వగుణంకి అధిపతి అంటుంది. మీరు దేనికి? మీరు ఏ గుణానికి అధిపతి కాదు, మీరు 3 గుణాలకు. పరమాత్మ 3 గుణాలకు అతీతుడు, 3 గుణాలకు అధిపతి. మీరే గుణానికి అధిపతి. మీరు 3 గుణాలకు బానిసలు, అధిపతులు అట. మొకాలకు అంత సీన్ ఎక్కడ ఉంది? బానిస మంచి చెయ్యకుండా ఉండలేరు, అది బానిస బతుకు. చెడు చేయకుండా ఉండలేరు, అది బానిస బతుకు. మంచోళ్ళు చెడ్డోళ్ళని తిట్టకుండా ఉండలేరు, అది బానిస బతుకు. బానిస బతుకు అంటే బాబు అధిపతి అంటే ఏంటి? సాక్షిగా ఎఫెక్ట్ కాకుండా చూస్తాడు. అక్కడ ఏదైనా జరగని ఇట్లనే చూస్తూ ఉంటాడు, ఎఫెక్ట్ కాకుండా. ఇంత చీమ గుట్టినట్టు అనిపించదు. ముక్కలు ముక్కలు నరికి రేపు చేసి చంపినా కూడా పరమాత్మ ఇలానే చూస్తాడు. అది అధిపతి అంటే. సాక్షిగా చూడగలుగుతున్నారా మీరు దేనైనా? ఎఫెక్ట్ కాకుండా ఒక ధ్యాన ప్రసారం ఇవ్వడం చేశాడని ఇట్లా పొంగడం, ఎవడో వాడిని చంపాడంగా కుంగడం, తిట్టడం, ఇదా ఇది గుణాలకు బానిసలు. మీరు 3 గుణాలకు అధిపతి అంటే ఎలా ఉండడు? కంపల్సరీ తిట్టాలి, పొగడాలి, చెలించకుండా ఉండగలిగే స్థితి ఉంటే, సాక్షిగా ఉండగలిగితే, ఒక అద్దం లాగా ఉండగలిగితే. అద్దం దరిద్రం ముఖమైనా ఏ ముఖమైనా ఒకే రకంగా చూస్తుంది. హెచ్చు తగ్గులుంటాయా? పొంగడం కుంగడం ఉంటుందా? సో మీకు పొంగడం కుంగడం ఉందంటే మంచికి పొంగుతున్నా, మీరు బానిస బతుకులే. మీరు మంచికి బతికి బానిసలైపోయారు, మనిషి యొక్క వశంలో పడి ఉన్నారు. మంచి మిమ్మల్ని ఆడిస్తుంది. మీరు మంచిని ఆడిస్తున్నారా, మంచి మిమ్మల్ని ఆడిస్తుందా? ఆ ఆలోచన రాగానే పొంగుతున్నారు, అవునా? చెడు ఆలోచన రాగానే కుంగుతున్నారు. మీరు క్వశ్చన్లు అడుగుతారు, తర్వాత ఇవే అడుగుతారు, సార్ నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి, ఏం చేయాలి సార్? అంటే చెడుకు భయపడుతున్నారా, బానిస్తున్నా? మీరేంటి అధిపత చెడుకు? చెడు మీ మాట ఉంటుందా? రాకరా అంటే వస్తూ రాకుండా ఉంటుందా? చెడు మంచి ఉండంటే ఉంటుందా? ఎప్పుడు నేను ఇవాళ ప్రశాంతంగా ఉండాలని సంకల్పం పెట్టి ఉండండి. నిజంగా ఉండగలుగుతారా? ఒక అరగంట మంచిగా ఉండగలుగుతారా? ఎక్కడ ఉందండి మీరు మంచికి? ఎక్కడ మాస్టర్ లేరు మీరు? సాక్షి ఎక్కడ ఉంది? మా అధిపతి అంటే ఏంటి? ఏది జరిగినా నేను చేయాలనిపిస్తే చేస్తా, లేకుండా లేదు, నేను సాక్షిగా ఉంటా, నేను చూస్తూ ఉంటా, కేవలం చెయ్యా, రూల్ ఏం లేదు. అది ఏదైనా కావచ్చు, మంచి కూడా కంపల్సరీ చేయాలని రూల్ లేదు, చెడు ఏదైనా. చూడగలిగే స్థితిలో మీరు ఉండగలిగితే వాడు అధిపతి, లేదా ఫ్రెండ్లీగా ఉండగలిగితే కనీసం. బానిసలే ఏంది అది? మంచి ఎవడన్నా కనబడంగానే ధ్యాన పాంప్లెట్ ఇవ్వకుండా ఉండలేరు మన బతుకులు. బానిసలైపోయారు, అధిపతులు కాదు. అధిపతి అంటే నువ్వు నిర్ణయించాలి, నువ్వు ఏమన్నా ఆగు చేస్తా, నాకు అభిచ్చినప్పుడు చేస్తా అని ఆపగలగాలి. ఆపగలిగే టాలెంట్ ఉందా మీకు? మంచి చూడ పొంగుతున్నారా లేదా వెంటనే? చెడు చూడంగానే తిరుగుతున్నారా లేదా వెంటనే? అంటే దేనికి మీరు బానిసలా అధిపతులా? టోటల్ మీరు బానిసలే. గుణాలు మిమ్మల్ని ఆడిస్తున్నాయి, మాయ మిమ్మల్ని ఆడిస్తోంది, మీరు మాయను ఆడించట్లే. ఆడిస్తున్నారా? అమ్మవారిని మాయను ఆడించేంత సీన్ మీకు ఉందా? ఉందా? సో కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోండి, మీరు 3 గుణాలకు అధిపతులు కావాలి. అధిపతి మాస్టర్, 3 గుణాలు మీకు సహకరించాలి. శివుడికి సహకరిస్తున్నాయి అవి, బ్రహ్మకు సహకరిస్తున్నాయి, విష్ణువుకు సహకరిస్తున్నాయి. అందుకే వాళ్ళు దేవుళ్ళు అయ్యారు, కానీ మీరు బానిసలు తయారు. 3 గుణాలకు అధిపతులు కాదు, ఒప్పుకుంటారా? కానీ పరమాత్మ ఏం చెప్తున్నాడు? పరమాత్మ ఎవరు? 3 గుణాలకు అధిపతి. చెడును నాశనం చేసేవాడా? తమో గుణం అంటే ఏంటి? మంచి వచ్చాడా?
తమోగుణం అంటే చెడ మంచిదా? చెడు. రజోగుణం? సత్వగుణం మంచి. అసలు రజోగుణం అంటే ఏందో తెలుసా మీకు? తమోగుణం అంటే ఏంటో తెలుసా? ఈ తమో రజ సత్వగుణాలు అంటే ఏంటంటే, తమోగుణం అంటే నెగటివ్, రజోగుణం అంటే పాజిటివ్, సత్వగుణం అంటే న్యూట్రల్, తటస్థంగా మధ్యస్థంగా ఉండడం. బుద్ధుడు చెప్పాడే మధ్య మార్గంలా. సో ఈ మూడు, ఈ ఆధ్యాత్మికంగా మూడు గుణాలు ఉన్నాయి. ఈ గుణ మూడు గుణాలు ఏంటి? తమో రజ సత్వ గుణాలు. దీన్ని ఇంగ్లీష్ లో పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్ అంటారు. సైంటిఫిక్ భాషలో ఏమంటారు? ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోట్రాన్స్. తెలుసా మీకు? ఇది మన బాడీ అణువణువులో, అణువణువులో ప్రతి అణువణువులో ఈ మూడు ఉంటాయి, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. అర్థమైందా లేదా? సో ఈ నెగిటివ్, పాజిటివ్, న్యూట్రల్ ఈ మూడు ఉన్నాయి మన లోపల. ఈ మూడింటికి ముగ్గురు అధిపతులు ఉన్నారు. ఎవరో తెలుసా? ఎవరో ముగ్గురు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. బ్రహ్మ ఏ గుణానికి అధిపతి? బ్రహ్మ అంటే న్యూట్రల్, న్యూట్రల్ సత్వగుణానికి అధిపతి. విష్ణు అంటే పాజిటివ్, శివుడు నెగటివ్. తమో గుణానికి అధిపతి ఎవరు? శివుడినే వద్దంటారు, నెగటివ్ ఆడుకుంటాను నా కొడక నన్నే వద్దంటారు. అంటే తమో గుణానికి అధిపతి ఎవరు? అంటే తమో గుణం నాశనం చేసేవాడా తమో గుణానికి అధిపత్యా? నాశనం చేయడానికి అధిపతికి తేడా ఏంటి? నాశనం చేసాడు, మొత్తం తీసే నాశనం చేయాలని చూస్తాడు. కానీ శివుడు నాశనం చేయాలని చూస్తున్నాడా? ఆధిపత్యాన్ని అంటే ఆ గుణాలను మేనేజ్ చేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? ఆ గుణాలను నాశనం చేయాలనుకుంటున్నాం. ఆహా, ఏం తెలివి! అంటే శివుడిని నాశనం చేయాలనుకుంటున్నాం. మూడో కన్నా తెరిచాడు, అందుకే ఇట్లా ఉన్నాయి మీ బతుకులు. తేడా అర్థమవుతుంది లేదా? సో మూడు గుణాలకు ముగ్గురు అధిపతులు. బ్రహ్మ తటస్థానికి అధిపతి, విష్ణు పాజిటివ్కు అధిపతి, శివుడు నెగిటివ్కు అధిపతి, తమో గుణానికి అధిపతి. సో తమో గుణానికి బానిస కాదైనా అధిపతి, తమో గుణాన్ని నాశనం చేయాలనుకోవట్లేదు ఆయనే, తమో గుణం ఉండాలి అంటున్నాడు. ఉండి వాటిని ఆధిపత్యం చెలాయించాలి అంటున్నాడు. తమో గుణం అంటే ఏంటి? కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరాలు ఇవే కదా నెగిటివ్ గుణాలు. నెగిటివ్ గుణాలు అంటే ఏంటి? కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరాలు. ఇవి ఉండాలి ఉండకూడదా మనిషికి? అబ్బా, మాట మారిపోయింది అప్పుడే. మామూలుగా అందరు ఏం చెప్తున్నారు? ఏం చెప్తున్నారు? అందరు ఏం చెప్తున్నారు? ఏం మాట్లాడలేదు, కన్ఫ్యూజన్ అవ్వడం. సాక్షి అయిపోయింది ఇప్పుడు. ఉంటాయా? ఉంటాయి కాదు. అందరు ఏం చెప్తున్నారు? స్పిరిచువల్ మాస్టర్స్ ఎక్కడైనా టీవీలలో ఏం మొత్తుకుంటున్నారు? కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరాలు ఉండకూడదు. జయించాలంటే అవి ఉండాలనే కదా అని అర్థం. పూర్తిగా నాశనం చేయాలంటే అది వేరే, నాశనం చేయాలంటే జయించాలి అంటున్నారు. మూడు గుణాలకు అధిపతి, తమో గుణానికి అధిపతి శివుడు. శివుడు తమో గుణాన్ని నాశనం చేయట్లే తమో గుణం ఉండాలి అంటున్నాడు. అంటే నీ బాడీలో ఎలక్ట్రాన్ ఉండాలా వద్దా? ఫ్యాన్ లో నెగిటివ్ ఐర్ ఉండాలా వద్దా? నడిపిస్తారా, తిప్పుతారా? నెగిటివ్ ఉండద్దు అన్నారు కదా ఎవడో. అయితే ఫ్యాన్ ఇంటికి వెళ్ళంగానే ఫ్యాన్ లో నెగిటివ్ ఐర్ తీసేయండి. ఫ్యాన్ తిరుగుతుందా? ఈ ఆడవాళ్ళందరిని చంపేయండి సార్, మొగవాళ్ళందరూ. లేదా మొగవాళ్ళందరినీ చంపేయండి ఆడవాళ్ళు. నెగిటివ్ కదా, మీరు పాజిటివ్ అనుకుంటే వాళ్ళు నెగిటివ్, లేదా మీరు పాజిటివ్ అనుకుంటే వాళ్ళు నెగిటివ్. అందరు చంపేయండి. నడుస్తుందా సృష్టి? ఆడవాళ్ళు లేకుండా నడుస్తుందా? మగవాళ్ళు లేకుండా నడుస్తుందా? మరి ఏం చేస్తున్నారు? నెగిటివ్ తీసేయాలని చూస్తున్నారు. ఏం తెలివండి! ఫ్యాన్ల వైర్ పిక్తా ఆ పిక్తా ఆ పిక్తా అని పీకండి. ఎట్లా దిగుతుందో చూస్తా, ఫ్యాన్ సృష్టి ఎట్లా నడుస్తుందో చూస్తా. తేడా అర్థమవుతుందా లేదా? సో నెగిటివ్ అధిపతి శివుడు. కామక్రోధ లోభ మొహమ్మద మత్సర్యాలు ఉండకూడదు అంటున్నారు. కామం ఉండకూడదు అంటున్నారు. అంటున్నారు లేదా? ఉండాలా వద్దా కామము? కామం అంటే ఏంటి? కోరిక, ఏదైనా ఒక కోరిక. కోరికలు ఉండాలా వద్దా మనిషికి? ఇంతవరకు అందరు ఉండొద్దు అని చెప్పారు కదా సార్, మళ్ళీ ఇప్పుడు ఉండాలని మొదలెట్టారు. నేను రాగానే మాట మధ్యస్తున్నారు, ఇక్కడ అర్థమైపోయింది నా కూడా. ఉండొద్దని నేను అనట్లేదు కదా. కామం అంటే కోరిక. కోరిక ఉండాలా వద్దా? ధ్యానానికి ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఇంకో మరి కోరిక కాదు ఇది. కోరిక ఉండకూడదు కదా. కోరిక లేకుండా ఎట్లా ఉంటారండి మనిషి? ఎలా బతుకుతాడండి అసలు? బుద్ధిపూర్వకుడు వాళ్ళకైనా ఉండాలి, విన్న మీకైనా ఉండాలి. ఎట్లా నమ్మారండి మీరు అసలు? క్రోధం, కోపం ఉండాలా వద్దా? మళ్ళా అన్నీ ఉండాలంటారు. అది ఉండకూడదు కదా. శాంతగా బ్యాలెన్స్ అందుకో సత్వగుణం బ్యాలెన్స్.
మన గురువుకి ఏమో అడ్డమైన కోపం ఉంటుంది, ఎవడిని పడతాడు కొడతాడు, ఎవడిని అడుగు పడతాడు ముట్టేస్తాడు. ఉందా లేదా పత్రిక సార్ కోపము? మరి కోపం ఉండకూడదు అని అంటప్పుడు మరి ఆయనకి ఎందుకు కోపం ఉంది? అంటే అవసరమైనప్పుడు కోపం కావాలనేగా అర్థము. అంటే కోపం ఉండాలి కదా నీ దగ్గర, అవసరం ఉన్నప్పుడు ఉపయోగించుకో, మూడు దగ్గర పెట్టుకో, అక్కడ ఏదో అవసరం అది ఉపయోగించు. అంతేగాని అదే ఉండదంటే ఎట్లా? మెంటల్గా అడా దేవుడు ఏమైనా బుద్ధి లేదా? సృష్టి ఎందుకు చేశాడు? సృష్టి చేసినప్పుడు ఆయన బుద్ధి ఉందా లేదా? ఓ మొబైల్ కనుక్కున్నావు, ఈ మొబైల్ ఏదైనా అనవసరమైన వస్తుందా? బోడి మొబైల్ కనుక్కున్నవాడు కదా తెలివి ఉంటే పరమాత్మకు బుద్ధి లేదు, ఈ సృష్టిలో ఏదైనా అనవసరమైన వస్తువు పెడతాడా? మరి కోపం ఎట్లా అనవసరం అన్నారండి వాళ్ళు? మీరు ఎలా నమ్మారు గుడిగా? చూడండి ఇది మనకు అజ్ఞానం. ఇది కోపం లేకుండా మనకు ఒక్క పూట గడవదు, కోపం ఉండకూడదని ఫిక్స్ సాధనలు చెప్తున్నారు. కోపం లేకుండా ఉండడానికి, కోపం లేకుండా ఉండడం సాధన కాదు, కోపానికి అధిపతి కావాలి. ఏ రా కోపం, ఇప్పుడు అది అవసరం రా అంటే రావాలి, పని చేయాలి, ఇక చాలు పో అంటే పోవాలి, అట్లా ఉండాలి నీ మాట వినాలి కోపం. అది అది ఆధిపత్యాన్ని సాధించాలి, కానీ కోపం ఉండకూడదని నిర్ణయానికి వచ్చేసి ఆ సాధన చేస్తున్నారు. చచ్చిన అసలు కోపించేవారండి అందరికంటే కోపం ఎవరికి ఉంది? పేపర్ లీక్ అయిపోయింది, అందరికంటే పెద్ద కోపించేవారు శివుడేగా. మరి ఆయనకి ఎందుకు కోపం ఉంది? అంటే ఆయన ఆయనే రాంగ్రూట్లో ఉన్నాడా? ఆయనే రాంగ్రూట్లో ఉన్నాడా? తన కోపమే అబ్బా ఏం శ్లోకం అండి. బుద్ధి లేని నా కొడుకులకు అది కరెక్టే అజ్ఞానంలో. మరి శివుడికి తన కోపమే తన శత్రువు అయిందా? పత్రిసారికి తన కోపమే తన శత్రువు అయిందా? ఎందుకు కాలే? అంటే ఇక్కడ ప్రాబ్లం కోపంలో ఉందా నీలో ఉందా? నీలో ఉంది, కోపాన్ని ఉపయోగించడం రాదు ఎదవలు మీరు. మీరెదవదులు, కోపం కోపంలో ప్రాబ్లం లేదు. నిజంగా కోపం ప్రాబ్లం ఉంటే అందరినీ చంపాలి, కానీ ఆ కోపం అందరిని చంపట్లే, జ్ఞానులను చంపట్లేదు. అది జ్ఞాని దాన్ని ఉపయోగిస్తున్నాడు, దాన్ని ఉపయోగించుకొని అద్భుతమైన సృష్టికి ఉపయోగపడుతున్నాడు ఆయన. అవునా? సో ఇక్కడ ప్రాబ్లం కోపమా మీరా? ఎవరు మారాలి ఇప్పుడు? మీరు మారాలి. మీ బుద్ధిని మార్చుకోవాలి. అడ్డమైన ఈ శ్లోకాలు, తన కోపమే తన శత్రువు తీసి పక్కనెట్టేసి నా కోపమే నాకు రక్షణ. అబ్బా నా కోపమే నాకు రక్షణ, నా శాంతమే అన్ని నాకు రక్షణనే. మరి అక్కడ ఏదో అవసరం అది ఉపయోగించాలి ఎవరో కదా. నా కోపమే నా రక్షణ అనాలి ఇప్పటి నుంచి. సూపర్ గా ఉంది ఈ స్లోగన్, బాగుంది. నా కోపమే నా రక్షణ అవసరమా లేదా ఆలోచించండి. అమ్మవారు ఏం అమ్మవారు అండి, ఎట్లా మొక్కారండి నల్లగా అపుర్రెలు వేసుకుని, అదేం చంపడండి, ప్రశాంతంగా ఏమి ఇలాగ ఉండొచ్చు కదా, ఇట్లా ఉండొచ్చు కదా. అమ్మవారు కోపం అవతారం ఎత్తిందా లేదా? బుద్ధి ఉందా లేదా అమ్మవారికి? కోపం ఉండకూడదు అంటున్నారంటే ఎవరిని తిడుతున్నట్టు ఇప్పుడు మీరు? అమ్మవారిని తిడుతున్నట్టే. అమ్మవారికి బుద్ధి లేదా? ఏం తెలివి? మరి ఆ రాక్షసుని చంపాలంటే అంత కోపం రావాలి లోపల, అంత శక్తి పుట్టాలి, అప్పుడే వాడు తెస్తాడు. ఏ అమ్మవారికి బుద్ధి లేదా అండి? ఎప్పుడు కోపంగా ఉంటుందా? మళ్ళా శాంతమూర్తి కోపం అన్ని అన్ని గుణాలు ఉన్నాయి ఆమె దగ్గర, అన్ని గుణాలకు అధిపతి ఆమె. వేసారు ఒప్పుకుంటారా? మరి ఒకసారి కాళిక అమ్మవారికి ఏం చేయాలి ఇప్పుడు? మరి ఫ్యూచర్ లో మీరేం కావాలి? కాళిక అమ్మవారు కావాలి. అంటే నీ కోపమే నీకు రక్షణ అయిపోవాలి. అంతేకాని తన కోపమే తన శత్రువు అన్నారా? కోపం రక్షణ కాదు, మీకు భక్షిస్తుంది మిమ్మల్ని. బికాజ్ యద్భావం నీ భావన ఎట్లా ఉంటే అట్లా చేస్తుంది. కోపంలో ప్రాబ్లం కాదు నీ ప్రాబ్లము. అవునా కదా? ఆలోచించండి నేను చెప్పే ఎక్స్ప్రెషన్ కరెక్ట్ ఉందా లేదా మళ్ళీ తర్వాత అడగండి క్వశ్చన్స్ కావాలంటే. సో ఇక్కడ ప్రాబ్లం అమ్మవారు కోపంలో లేదు, మీలో ఉంది. అర్థమైంది లేదా? సో మనకి ఇట్లా ఏం చేశారంటే, అందరు ఏం చెప్తూ వచ్చారంటే, ప్రాబ్లం అంతా మనలో ఉంది, మనలో దానిలో ఉంది, దానిలో ఉంది, దానిలో ఉంది అని చెప్పారు. ప్రాబ్లం అక్కడ లేదు, ఇక్కడ ఉంది. సపోజ్ డాక్టర్ గారు వచ్చారు, ఒక డాక్టర్ విషయం కూడా చెప్తాను పాపం సార్. డాక్టర్ కోపం రావచ్చు, పర్వాలేదు వినండి. సరే ఇప్పుడు ఎగ్జాంపుల్, డాక్టర్స్ ఏం చెప్తారు? చెడు వాసన వెలిస్తే రోగాలు వస్తాయి. కరెక్టా తప్ప? ఇది గట్టిగా వినబడలే, కరెక్టేనా? కాదా? ఏం కాదని అడిగినాడు. నేను ఆడే విన్నారా? ఆడియో విన్న వాళ్ళు ఏం మాట్లాడద్దు, ఆడియో వినని వాళ్ళు మాట్లాడాలి. డాక్టర్ గారు ఒప్పుకుంటారు కదా సార్, చెడు వాసన పిలిస్తే రోగాలు వస్తాయి. ఎస్, డాక్టర్ గారు కూడా ఒప్పుకున్నారు. మీరందరూ వస్తాయి లేవా? 100% ఒప్పుకుంటారా? అంటే ప్రాబ్లము చెడు వాసన, మనలో ఏం లేదు. ఒప్పుకుంటారా? గాలి ఉందమ్మా, చెడు వాసన ఉంది, గాలి పీల్చారు. మీరేమంటున్నారు? మీకు రోగం రావడానికి కారణము చెడు వాసన అంటున్నారు. అవునా? నిజ అది ఉండని పక్కనేటు, బయట నుంచి వస్తుంది ఈ వాసన వల్లనే రోగాలని డాక్టర్స్ చెప్తున్నారు. ఇది కరెక్టా తప్ప? ఎందుకు కాదు? చప్పట్టు కొట్టాలి సార్. మున్సిపాలిటీలో కొన్ని కోట్ల కోట్ల మంది ఉన్నారు, దాంట్లోనే పుడుతున్నారు పెరుగుతున్నారు, దాని పక్కనే ఉంటున్నారు, డ్రైనేజ్ లో దిగుతున్నారు. వాళ్ళ ఆరోగ్యంగా ఉన్నారా మీరా? ఏం మాట్లాడలే అబ్బా, మినరల్ వాటర్ డెట్టాల్ ఎంత నీటో ఇల్లు ఏంద్రా అంటే అడ్డమైన రోగాలని మనకి. వాళ్లకు వస్తాయా? వచ్చినా ఈజీగా అయిపోతుంది. చెడు వాసన వాళ్ళని చంపుతుందా? చంపట్లేదా చెప్పండి? చంపట్లే. ఇంకా వాళ్ళకి బలానికి కారణం ఏంట్రా అంటే రోజు ట్రైన్ పక్కన ఉండడం. చెడు వాసన టానిక్ అంటాడు. మనకేమో ఎన్ని టానిక్లు ఇచ్చినా ఎన్ని అయినా మన బతుకులు దరిద్రంగానే ఉన్నాయి. సో చెడు వాసన మనం చంపుతుందా చంపదా? మామూలుగా చెడు వాసన మంచిదా చెడ్డదా? మంచిదా? తత్వాలకు సంబంధం లేదు. చెడు వాసన మంచిదా చెడ్డదా? ఇప్పుడు చెడు వాసన సాయం చేస్తుందా చేయదా? చేస్తారా? చెడు వాసన వల్లనే రోగాలు వస్తున్నాయి, కరెక్టా తప్ప? కరెక్టేనా? కరెక్టా తప్ప? అవును. మరి వాళ్ళకు దోనుకుంటట్లేదు అక్కడ ఉన్న వాళ్ళకు? వాళ్ళకి మ్యాట్లు బీట్లు ఎక్కడ పడితే అక్కడ పడుకుంటున్నారు. అదే నేను అందుకే చెప్తున్నా, ఇక్కడ ఇక్కడ ప్రాబ్లం అందుకే. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వాసన వలన రోగాలు వస్తాయా రావా? ఫస్ట్ వస్తాయి రావు రెండు. ఎందుకంటే మీకు వస్తున్నాయిగా, మీ అందరికి వస్తున్నాయి, కానీ వాళ్ళకి వస్తున్నాయా? వచ్చిన వాళ్ళు తగ్గించుకోగలుగుతారు, వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు లేదా? దోమలు గుట్టి గుట్టి దాంట్లో ఎక్స్పోర్ట్ అయిపోయారు. అవునా? ఆ వాసనలో హాయిగా ఉండగలిగే టాలెంట్ వాళ్ళకి వచ్చిందా లేదా? వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు లేదా మనకంటే, స్ట్రాంగ్ ఉన్నారు లేదా? అంటే ఇక్కడ చెడు వాసనలో ప్రాబ్లమా మనలో ప్రాబ్లమా? మనలో ప్రాబ్లము. మీరు సాధన చేసి కరెక్ట్ గా ఉంటే ఆ వాసన మిమ్మల్ని ఏం చేసి పోతున్నారు మీరు సాధన చేస్తే. మా అంకుల్ ఒక కథను ఉన్నాడు, చలికి వానికి ఓ పిచ్చి పిచ్చిగా అయిపోయేవాడు. అలాంటిది వాడికి హిమాలయాల్లో వచ్చింది జాబ్. ఇప్పుడు ఏం చేయాలి? చిన్న చిన్న చలికే హాచాచి తుమ్ములు ఆయాసం, అట్లాంటిది వెళ్ళిపోయాడు. మరి వెళ్ళాలి కదా జాబ్కు. వెళ్ళాక ఏమైంది? ఓ రెండు మూడు నెలలు ఇబ్బంది పడ్డాడు. మూడు నెలల తర్వాత ఇప్పుడు బటన్ ఇప్పి డాన్సులు చేస్తున్నారు అక్కడ. అంటే చెప్తున్నాను, అంటే ఏమైంది? బాడీ ట్యూన్ అయిపోయింది దానికి. అంటే ఇక్కడ ప్రాబ్లం చలిలో ఉందా నీలో ఉందా? నువ్వు బాడీని ట్యూన్ చేయట్లేదు, ప్రాబ్లం నీది. బాడీకి సహకరించట్లేదు, బాడీని స్ట్రాంగ్ చేయట్లేదు, పిరికోళ్లలాగా పారిపోతున్నారు. ప్రాబ్లం చెడు వాసన లేదు, ప్రాబ్లం ఎక్కడుంది? మీలో ఉంది, మీ సాధన లోపం అంటున్నా నేను. ఎసార్నో కోట్ల మంది ఇక్కడ కనబడుతున్నారు, డాక్టర్ చెప్పగానే వెళ్ళాను మేము వెలుగుడిగా. మీరు చూడాలి కదా, అరే మన ఇంటికి రోజు వస్తున్నారు కదా మున్సిపాలిటీ వాళ్ళు, వస్తున్నారు లేదా? మరి వాళ్ళు ఎలా స్ట్రాంగ్ ఉన్నారు? నేను అదే చూసి నేను ఆశ్చర్యపోయాను. అంతవరకు నా కళ్ళు నెత్తి మీదకి అసలు కళ్ళు కనబడలేదు. ఎప్పుడైతే పిరమిడ్ సొసైటీలో బుక్ చదివానో చదివాకనే మొత్తం నా జీవితం మారిపోయింది. దాంట్లో చెడును ప్రేమించు అని ఉంది ఆ బుక్లో, నెగిటివ్ని ఇష్టపడండి, ఇష్టంగా అనుభవించండి అని. అది విన్నాక నాకు నేను ఇవన్నీ గమనించడం మొదలెట, నిజంగా చెడు సాయం చేస్తుందా లేదా? మరి సాయం చేయట్లే. పత్రికార్ కోపం సాయం చేస్తుందా లేదా? గబ్బో వాసన అడుక్కునే వాళ్ళకి సాయం చేస్తుందా లేదా? చేస్తుందా? పొల్యూషన్లో రోజు పుట్టి పెరిగి ఎంతమంది ఉన్నారు? వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారా మనమా? మనం ఒక్క గంట సేపు రోడ్డు మీద నిలబడితే హైదరాబాద్ లాంటి ట్రాఫిక్లో ఉంటే తుమ్ములు వచ్చి చస్తాం మనం. అట్లాంటిది పోలీసుడు రోజు దాని ముందరే ఉండి ఇటు ఇటు ఇట్లా ఊపుతున్నాడు, అందరినీ అటు ఇటు బ్యాలెన్స్ చేస్తున్నాడు. అవునా? మరి వాడికి ఏమైనా అవుతుందా? వాడికి కూడా వస్తున్నాయి కష్టాలు కాదనట్లే, కానీ స్ట్రాంగ్ ఉన్నాడు, చంపట్లేదు కదా వాడిని, ఇబ్బంది పెట్టాలి. మనం అదే బతుకు, వాళ్ళు అదే బతుకు. అవునా? చేయగలుగుతున్నారు, ట్యూన్ అవుతున్నారు. అవును. అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకుంటే ఏంటి అని నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వాసన చంపుతుందా చంపట్లేదా? అక్కడ వాసన ప్రాబ్లమా మన సాధన ప్రాబ్లమా? సో మన సాధన మీరు కరెక్ట్ గా సాధన చేస్తే, నేను చెడు వాసనలో అక్కడ ఇల్లు కట్టుకోమని కాదు నా ఉద్దేశం. కట్టుకోకండి, ఆపని చేయకండి. నేను ఆ మున్సిపాలిటీలో ఇల్లు కట్టుకోమని చెప్పట్లేదు. ఆ గబ్బు వాసనలో అర్థం చేసుకోండి, ముందు అర్థం చేసుకోండి, తర్వాత సాధన ఏం చేయాలి తర్వాత. ఓకేనా? నేను సాధన గురించి ఇంకేం మాట్లాడట్లేదు. ఇవాళ అంతా మీకు అర్థం చేయించడమే ఉంటుంది కాన్సెప్ట్ అంతా, ఎందుకంటే చాలా కొత్త కాన్సెప్ట్, మీరు మళ్ళీ రాంగ్ అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి క్లియర్ గా నేను చెప్పడం ఉద్దేశం నా ఉద్దేశం. ఓకేనా? ఏ గుణము చెడ్డది కాదు, ఏ వాసన చెడ్డది కాదు, ప్రతీది చెడ్డదే, ప్రతీది మంచిదే. మంచి వాసన అతి మంచి అయితే సెంటు వాసన మంచిదేగా, అతి సెంటు వాసన తుమ్ములు వచ్చి రోగాలు వస్తాయి లేదు అది కూడా. సో కాబట్టి ఏది మనకు పడకుండా మనం సాధన కరెక్ట్ చేస్తే ఏదైనా మనకు ట్యూన్ అవుతుంది. ఇక్కడ ప్రాబ్లము బాహ్యంగా ఎక్కడ లేదు, ప్రాబ్లం ఎక్కడుంది, మీలోనే ఉంది. మీరు దానికి శృతి కావట్లేదు, మీ శృతి చేయట్లేదు, బాడీకి బాడీకి అవకాశం ఇవ్వట్లేదు. మీరేదో నమ్మకాలు పెట్టేసుకొని తన కోపమేష తన శత్రువు ఇలాంటి అడ్డమైన నమ్మకాలు మీరే పెట్టుకున్నారు. ప్రాబ్లం మీది, ఇది అది శివుడు పెట్టాలే, శివుడు చెప్పలే, ఇది మధ్యలో ఉన్న వాళ్ళు చెప్పారు, మధ్యలో ఉన్న వాళ్ళు చెప్పి మీరు నమ్మారు. హాఫ్ ఆఫ్ నాలెడ్జ్, ఎవరికి సంపూర్ణమైన జ్ఞానం లేదు. సంపూర్ణమైన జ్ఞానం ఎవరి దగ్గర ఉంది? పరమాత్మ దగ్గర ఉంది. అక్కడికి వెళ్ళండి, ఆయన అడగండి, ఇంకో ఇదంతా చెప్తాడు. ఇప్పుడు నేను ఇది చెప్తున్నానంటే ఎవరు చెప్పారు నాకు? ఇది నా లోపల పరమాత్మ చెప్పాడు, అది నేను చేశాను, గట్స్గా నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు. సో ఈ జ్ఞానం ఎవరిది ఇప్పుడు? పరమాత్మ జ్ఞానం నేను అనుభవంలో పొందాను కాబట్టి ఇది నా జ్ఞానం కూడా. పరమాత్మ చెప్పంగానే పరమాత్మ మీ జ్ఞానం కాదు, లోపల మీ లోపల నుంచి మెసేజ్ వస్తుంది, దాన్ని ఆచరణ చేస్తేనే మీ జ్ఞానం అవుతుంది. ఓకేనా? క్లియర్గా ఉందా లేదా? సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కామక్రోధ లోభమోహాలు ఉండాలా వద్దా మంచికి? ఉండాల్సిందే, ఉండకూడదు అని ఎవడని చెప్తే ముందు ఆడిది అనండి. అవసరం రోజు వస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడు సడన్ గా నేను ఈ అన్న మీద పడి ఏమో కొట్టబోయినాను అనుకో, ఏం చేయాలి ఇప్పుడు వెంటనే? ఆమె ఇట్లుంటదా? రివర్స్ ఎక్కాలా వద్దా? అంటే దగ్గర కోపం పెట్టుకోవాలా వద్దా? మూడు దగ్గర పెట్టుకోవాలా, అక్కడ ఏదో అవసరం లేదు. ఇప్పుడు అవసరం లేదు, సరదాగా ఉంది, సరదాగా అందరు నవ్వుతూ తీసుకుంటున్నారు. కొద్దిగా ఓవర్ చేశారు అనుకో, ఏమో పరమాత్మ నా కొడుకు వచ్చి ఏం చేస్తాడో, ఇప్పుడు ఏమంటాడో? సడన్ గా అనగా మీరు అందరు అటాక్ చేయాలా వద్దా నా మీద? నా కొడుకు మా ఊరికి వచ్చి మా ఇంటికి వచ్చి నన్నే కొడతా అనాలా వద్దా? సరే నేనంటే మాస్టర్ పక్కనెట్టండి, ఎవడో వస్తాడు రోడ్డు మీద, ఎట్లుంటారో తెలియదు కదా, ఇవాళ రేపు మంచిగా మాట్లాడి సడన్ గా ఏదో రోజు చేసేస్తున్నారు. మొన్న ఒకరింటికి ఒక జస్ట్ రాసుకోవడానికి వచ్చి వాడు ఇంట్లోనే దోచడానికి, ఆమె లాక్కోవడానికి, మెడలో లాక్కోవడానికి వచ్చాడు. అప్పుడు ఏం చేస్తారు? శాంతంగా ఉంటుంది, తత్వగుణం అని అన్నా లాక్కపో అంటారా, అబ్బానా అంటారా? చెప్పండి, కోపం ఉంటుంది కదా అప్పుడు, కోపం వస్తుంటుంది బయటికి, లోపల ఉడుకుతుంటారు అనమాట. ఎక్కడ దొరికితే కారపూడ ఏది కనబడుతుంది, ఏది తీసుకోవాలని కొట్టాలని చూడాలా వద్దా, రక్షించుకోవాలా వద్దా? సత్వగుణం లేకుండా అది కోపం. ఇక మేము ఆడుకో, అందుకే చెప్పాను సత్వగుణం చెప్పండి, మంచిగా వాళ్ళ ఇంట్లో అన్ని దోచుకోవచ్చండి. వీళ్ళు ఎక్కడ ఉందో వెళ్ళి మొత్తం అన్ని లాక్కరండి, ఇట్లనే ఉంటుంది, ఇట్లనే చూసుకుంటారు. మేము నమ్మాలి ఇంకా, మేము అందరినీ చెడగొట్టడానికి వచ్చా భూమి మీదకి? మరి మూడు గుణాలకు అధిపతి చేయాలి, మీరు చెడ్డోళ్ళని చేయాలా వద్దా? చెడు గుణం వద్దా, ఉండాలా వద్దా? కోపం చెడ్డదే కదా, మీకు ఉండాలా వద్దా? కోరికలు ఉండాలా వద్దా? ఉపయోగించక నేను అదే చెప్తున్నాను, ఎప్పుడు పడతా కోపం ఉపయోగించాను ఎప్పుడు వరకు? కాదు నేను అంతే కదా, అంటే నీ కోపం ఉండాలా వద్దా? మరి దగ్గర పెట్టుకోవాలంటున్నా, నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఇప్పటివరకు నేను 2 గంటలు నేను వాగుతున్నాను, కోపం ప్రదర్శించానా? మరి నా లోపల లేదా? రెడీగా ఉంది, అవసరం ఉంటే ఏదన్నా వస్తుంది. మిమ్మల్ని అటాక్ చేస్తే ఊరుకుంటానే ఏంటి? నేను సస్తాను కావచ్చు, అది వేరే తక్కువ. నేనైతే ప్రయత్నం ఒక్కసారైనా కొట్టైనా ఊరుకోను నేను. అవునా? మూడు గుణాలు దగ్గర పెట్టుకోవాలిగా, అది చెప్తున్నాను నేను. సత్వగుణాన్ని అనకండి, దరిద్ర గుణాన్ని పట్టుకొని చావకండి. మూడు గుణాలు పట్టుకోండి అంటున్నాను నేను. మూడు గుణాలకు అధిపతి కండి, అది పరమాత్మ. మూడు గుణాలు ఆయన దగ్గర ఉన్నాయి, ఉన్నాయి లేవా? మూడు గుణాలకు అధిపతి ఆయన, మాస్టర్ ఆయన. మీలాగా బానిసలు కాదు. నేను సత్వగుణం, నేను రజోగుణం అని సత్వగుణం అయిపోయి రజోగుణం తిట్టుడు. ఏదో మీరు రజోగుణం అయినట్టు, మీ దగ్గర కేవలం సత్వగుణం ఉన్నాయి ఉన్నట్టు. మీకు కోపాలు తెచ్చాయి, అన్నీ ఉన్నాయి కామక్రోధ లోభమోహాలు, కానీ ఇంతకు రా కోపం. మీ పిల్లలు ఎందుకు వింటారు మీ మాట? మీకే ఇంత కోపం ఉంటుంది, చాలే చెప్తాడు ఈయనకి ఇంత కోపం ఉంది అని కూడా తిట్టుకుంటాడు లోపల. మీరు తిట్టుకోవాలి మీ నాన్న, వాడు అదే చేస్తాడు. అందుకే ఆదర్శంగా కనబడరు మీకు, చెప్పేటప్పుడు చేసేది ఒకటి. సిగరెట్ తాగకరంటారు, మీరే తాగుతారు, ఎట్లా వింటాడు మీ మాట? సో మీరు రాంగ్ రూట్లో తీసుకెళ్తున్నారు పిల్లల్ని, కామక్రోధ లోభమోహాలు ఉండకూడదని చెప్తున్నారు, ఇదే రాంగ్ అంటున్నాను. సర్వనాశనం అయిపోతారా లేకుంటే? నెగిటివ్ వైర్ లేకుంటే ఫ్యాన్ తిరుగుతుందా? ఎలక్ట్రాన్ లేకుంటే ఆటం ఉంటుందా చెప్పండి? మన బాడీ మొత్తం ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ తోటి తయారని, సెల్స్ తోటి తయారని. ఈ ప్రతి సెల్లో ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఉంది. ముందు నెగిటివ్ ఉండకూడదు, నెగిటివ్ థాట్స్ ఉండకూడదు అంటే ఏం చేయాలి మీరు? మీ ఆటంలో ఉన్న నెగిటివ్ని తీసిపడేయండి, సాధ్యమవుతుందా చూస్తాను. బతుకుతారా ఎలక్ట్రాన్స్ లేకుంటే? అంటే పరమాత్మకే బుద్ధి లేదా ఎలక్ట్రాన్స్ ఉండదు అంటున్నారంటే? అణువణువు మన శరీరం దేనితో తయారైంది? మూడు గుణాలతో తయారైంది. నేను కాదు, సైంటిస్టులు కూడా చెప్తున్నారు అందరు. అన్ని కొత్తగానే ఉంటాయి ఇక్కడ, అంతా టోటల్ న్యూ. ఓకేనా? అర్థమైంది కదా? సో కాబట్టి మీరు మూడు గుణాలకు అధిపతి కావాలి. టైం అయింది అనుకుంటా 1:30? చెప్తా లంచ్ తర్వాత ఎక్కడ పోతాం? మీ కొందరికి మరి అన్ని మీ ఇష్టం ఆపమంటే ఆపుతాను, చెప్పమంటే చెప్తాను.
ఈ కఠిన అయితేనే ఉంటుంది, మైక్ అసలు మైక్ పట్టుకుంటే వదలను నేను, మీ ఇష్టం మీ ఓపిక ఎంతుంటే
అంత
చెప్తా, అవన్నీ చెప్తా. అక్కడ డిజైన్ దగ్గరికి వెళ్ళకండి, ఇక్కడ వరకే ఉండండి. ఓకేనా? సో అర్థమైందిగా, క్లియర్ గా? సో మనము పరమాత్మ దగ్గరికి చేరాలి, చేరితేనే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. సో పరమాత్మ అంటే ఎవరు? మూడు గుణాలకు అధిపతి, మాస్టర్. అయినా మూడు గుణాలు ఉండకూడదు అన్నట్లే, మూడు గుణాలకైనా మాస్టర్. ప్రతి గుణాన్ని ఆయన ఉపయోగించుకుంటున్నాడు సిచ్యువేషన్ బట్టి. ఆయన ఎప్పుడు కోపంగా ఉండట్లేదు, ఎప్పుడు శాంతంగా ఉండట్లేదు, పరిస్థితిని బట్టి మారుతున్నాడు. ఎసార్నో శివుడు కూడా మారుతున్నాడు లేదా? కోపం ఉందా లేదా? శాంతంగా ఉందా లేదా? ధ్యాని, యోగి, ఆది యోగి అంటున్నాం. అడ్డమైన నువ్వు వదిలేసిన అన్నిటికీ ఆయన అధిపతి. దేనికి అధిపతి? ఆయన దయ్యాలు, భూతాళ్ళు, శ్మశానం ఎక్కడే కదా ఆయన ఉండేది? భూత ప్రేతాలు అన్నింటినీ ఆయన మెయింటైన్ చేస్తున్నాడు. మెయింటైన్ చేయకుండా ఏమైతుంది? మీ పైన వచ్చి సంపద మిమ్మల్ని. శివుడు కూడా బ్యాలెన్స్ చేసేసి దయ్యాలను కూడా మేనేజ్ చేస్తున్నాడు ఆయన అందరిని. చేస్తున్నాడా లేదా? మరి తమో గుణం ఉండకూడదు అంటే శివుడే ఉండకూడదు అంటే దయ్యాలన్నీ ఇక కంట్రోల్ తప్పిపోతాయి, ఇక శివుడు కంట్రోల్ చేయడు, ఇక మీ మీద పడి ఎట్లా ఆడుకోవాలి చూస్తాను నేను. అర్థమైందా? సో కాబట్టి మీరు మూడు గుణాలకు అధిపతి కావాలి, మాస్టర్స్ కావాలి, అప్పుడే మీకు ముక్తి వస్తుంది, ఆఖరి జన్మ అవుతుంది, లేకుంటే పునరభిజననం. సో మూడు గుణాలకు అధిపతి కావాలంటే ఏం చేయాలో ఆఫ్టర్ లంచ్ చెప్తా. ఓకేనా? రైట్. సో ఆఫ్టర్ లంచ్ ఎక్కడ? ఇక్కడే అందరికి. సో అందరికి లంచ్ ఇక్కడే ప్రొవైడ్ చేశారు. గోన్ చేసి ఫాస్ట్ గా వచ్చేయండి. కొద్దిగా కఠినంగానే ఉందేమో, మీకు నచ్చకుంటే మేము మీ ఇష్టం. ఎవరికి వెళ్ళకండి, ఇంట్లోకి వెళ్ళకండి, అందరికి వండేసి పెట్టారు. మీకు నచ్చకుంటే వెళ్ళవచ్చు, అది కూడా చెప్తున్నాను. ఎందుకంటే నా క్లాస్ మరి నచ్చకూడదు ఏమో, అందరికి నచ్చుతుందని గ్యారంటీ లేదుగా. నేను మీకు నచ్చాలని చెప్పట్లేదు, అని ముందే చెప్పాను. నేను అట్రాక్ట్ చేయదలుచుకోలేదు, సత్యం చెప్పదలుచుకున్నాను. మీకు నచ్చితే ఆచరణ చేయండి, లేకుంటే లేదు వినండి కనీసం అంటున్నాను. ఈ జన్మకు కాకుండా ఏ జన్మకైనా ఉపయోగపడుతుంది జ్ఞానం. ఓకేనా? రైట్. ఆఫ్టర్ లంచ్ కలుద్దాం, ఫాస్ట్ గా తినొచ్చేయండి. మీకు నచ్చింది కాబట్టి ఇంకా కొత్తగా ఏముంది అక్కడ, నచ్చింది చెప్పడానికి రాలే కదా. ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ dharmam.com వెబ్సైట్ darmam.com. బై.